सृष्टौ या सर्गरूपा जगदवनविधौ पालिनी या च रौद्री संहारे चापि यस्य जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ती मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा सा अस्मद्वाचं प्रसन्ना विधिहरिगिरिचाराधितालङ्करोतु शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः जय श्रीराम మార్కండేయుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఈ మార్కండేయుడు భారతంలో ధర్మరాజు దగ్గరకు వచ్చి అనేక పురాణ కథలు చెప్పాడు. ఇదంతా వనపర్వంలో ఉంటుంది. వనపర్వం అన్న అరణ్య పర్వం అన్న ఒకటి. వ్యాసుల వారు వనపర్వం అన్నారు, మనవాడు తెలుగులోకి వచ్చాక వన కంటే అరణ్య బాగుంటుంది అని నన్నయ్య గారు అరణ్య పర్వం అని రాశారు. అందులో ఒక అద్భుతమైన కథ ఉన్నది. ఇంద్రజుమ్రుడు అని ఒక రాజు ఉన్నాడు. ఈ రాజుగారి దగ్గరకు ఒక రోజున ఇంద్రుడు వచ్చాడు. నీ పుణ్యం అంతా అయిపోయింది, నువ్వు భూలోకానికి పోవు అన్నాడు. ఆయన తెల్లబోయి, అప్పుడే నా పుణ్యం అయిపోయిందంటే అయిపోయింది నాయనా, భూలోకంలో నీ పేరు చెప్పుకునేవాడు ఒక్కడు కూడా లేడు, భూమి మీద నీ పేరు వినపడకపోతే నీకు పుణ్యం లేనట్టే, పుణ్యం లేకపోతే స్వర్గంలో ఉండకూడదు, అంచేత భూలోకానికి పో అన్నాడు. ఆయన తెల్లబోయి, నేను స్వర్గంలో ఉన్నవాడిని భూమికి ఎడితే బతకలేను, అందులో ముందు చూపు లేని దుబాయ్లో వర్షం కురిస్తే బయటకు కూడా రాలేం, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, అలాంటి తోట ఏం బతుకుతాం అన్నాడు. లేదని ఆయన తప్పదనగానే, అయితే నాకు ఒక మహిమ ఇయ్యి, భూమికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చే మహిమ ఇయ్యి అన్నట్ట. సరే, తాత్కాలికంగా భూమికి వెళ్ళి తిరిగి ఇక్కడికి రాగలిగే మహిమ ఇస్తున్నాను, ఆ మహిమతో నువ్వు భూలోకంలో ఇంకా నీ పుణ్యం మిగిలి ఉంది, భూమి మీద నిన్ను తలుచుకున్న వాళ్ళు ఉన్నారు అనుకుంటే స్వర్గంలో ఉండొచ్చు, లేదంటే పంపేస్తాను నేను భూమికి అన్నాడు. ఈయన తన మహామహిమతో భూలోకానికి వచ్చి ముందు మార్కండేయుడి దగ్గరికి వచ్చాడు. మార్కండేయ, నీకంటే చిరజీవి ఎవరుంటారు, ఎన్నో కల్పములు జీవించిన మహానుభావుడివి, అందువల్ల నిన్ను అడుగుతున్నాను, నా పేరు విన్నావా, నేను ఇంద్రజుమ్నుడిని అంటే నేను నీ పేరు వినలేదన్నాడు ఆయన. పాపం ఈయన హతాశుడైపోయాడు, మార్కండేయుడికే నా పేరు తెలియకపోతే ఇంక మిగతా వాళ్ళకి ఏం తెలుస్తుంది. తెల్లబోతూ బాధపడుతూ, అయితే నేను స్వర్గం నుంచి భ్రష్టుండి అయిపోతానేమో అనుకుంటూ ఉండగా మార్కండేయుడు కంగారు పడకనైనా, నాకంటే గొప్పవాడు ఇంకొక ఆయన ఉన్నాడు, చాలా పెద్దవాడు వయస్సులో, ఆయన పేరు కర్ణప్రావరుడు, ఒక గ్రద్ద, ఇక్కడికి దగ్గరలో ఉన్న అడవిలో ఉన్నాడు, ఆ గద్ద దగ్గరికి వెడితే నాకంటే పెద్దవాడు కనుక నీ పేరు చెబుతాడేమో అన్నాడు. ఈయన అక్కడికి తీసుకెళ్ళి, బాబు నీకు పుణ్యం ఉంటుంది, నేను గుర్రం రూపం ధరిస్తాను, ఇంద్రుడు వచ్చిన మహిమ వల్ల గుర్రంగా ఉన్న నా వీపు మీద ఎక్కితే నిన్ను అక్కడికి తీసుకెడతాను, అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్ను మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి దేబెడతానంటే నేను రాలేనాయనా, నాకు శివుడు ఎక్కువ కాలం జీవించడానికి ఒక వరం ఇచ్చి ఈ వరం పారడానికి ఓ మంది ఇచ్చాట, దాన్ని గుటిక అంటారు. ఈ గుటిక ఏమిటి, అడవులలో ఉన్న కొన్ని మూలికలని ముద్ద చేసి తయారు చేసి ఒక మాత్ర, 1000 ఏళ్లకోసారి మార్కండేయుడు మీలాగే ముసలాడైపోతాడు. తెల్ల జుట్టు వచ్చేస్తుందిట, ముఖం దగ్గర ముడతలు వస్తాయి, చెయ్యి అంతా పాడైపోతుంది. అలా ముసలాడవగానే మూలికలతో ఒక గుళిక తయారు చేసుకుంటాడు. తెలుగులో గుళిక అంటున్నాం, సంస్కృతంలో గుటిక అంటాం. ఈ గుటిక మింగితే ఒక ఏడాది పాటు ఒళ్ళంతా మంట వచ్చేస్తుంది. ఆ ఏడాది కదలలేడు ఆయన, ఎందుకని అది లోపల రసాయన చర్య ఉంటుంది. ఆ మంట వల్ల ఏమవుతుందన్నమాట, చర్మం అది ఊడిపోయి పావు కుబుసం ఊడినట్టుగా ఈ ముఖం నుంచి చేతుల నుంచి చర్మం పూర్తిగా ఊడిపోయి చూస్తూ ఉండగా మళ్ళీ కుర్రాడైపోతాడు. కొద్ది బాధ అనుభవించాలి, అనుభవిస్తే మళ్ళీ కుర్రవాడవుతాడు. ఇలా ప్రతి 1000 సంవత్సరములకు ఒకసారి ఆ గుటికి వేసుకుంటాడు ఆయన. అది వేసుకుంటే ప్రయాణం చేయలేరు, అందులో ఎండలో అసలు ఎక్స్పోజ్ అవ్వకూడదు. అందుకని నేను ఇక్కడే ఉండాలి, నేను రాలి అని అన్నాడు. రాలేనంటే ఎలాగా, అందువల్ల నువ్వు దయతోటి నా వీపు మీద ఎక్కు, రవ్వంత శ్రమ లేకుండా పట్టుకెడతానన్నాడు. దీన్ని బట్టి ఎలాంటి మూలికలు ఉన్నాయో ఆలోచించండి. పరమేశ్వరుడు మాత్రమే అలాంటి మూలికలు ఇవ్వగలడు. ఆ మూలిక దొరికితే మీరు నేను కూడా వేసుకోవచ్చు, కానీ అంత పుణ్యం మనం చేయలేదు. ఇంకా ఒక 10 జన్మల పాటు మన సనాతన ధర్మం కోసం పోరాడితే అప్పుడు ఆ మూలిక దొరుకుతుంది. అలా కాకుండా కట్టాము బిల్డింగ్, ఏదో చేశాము మోల్డింగ్ అని జీవితం మీద హోల్డింగ్ లేకుండా ఉన్నట్టయితే అలాంటి వాడు పుడుతూ చస్తూ పోతూ ఉంటాడు. సరే, మొత్తం మీద మార్కండేయుడిని ఎక్కించుకుని ఆయన గద్ద దగ్గరికి వెళ్ళారు. గద్ద దగ్గరికి వెళితే గద్ద కూడా, నేను నీ పేరు వినలేదంది. అక్కడ నుంచి ఇంకో చోట గొడ్ల గోబుందంటే అక్కడికి వెళ్ళారు. ఇది ఇంకా పెద్దదంటే అది వినలేదంది. చివరికి అంతా కలిసి నిరాశ పడుతున్న సమయంలో ఆ గొడ్లగోపు గారు ఏమన్నారు, కంగారు పడకండి, జగన్నాథపురం అని ఒక పురం ఉన్నది, అది ఇప్పుడు పురి అంటున్నామే, అది పూరి కూర కాదు, జగన్నాథపురి. అందులో జగన్నాథుని కట్ చేసి పురి అన్నాం. భగవద్గీత ఉట్టి గీత అయిపోయినట్టుగా, దాని అసలు పేరు భగవద్గీత. క్రమంగా ఏం చేసాం, గీతాన్ని కట్ చేసాం. అలాగే దుర్యోధనుణ్ణి భారతంలో పతి అని వదిలేస్తాడు. కౌరవపతిని కానీ హస్తినాపురపతి కానీ అన్నపై ఉత్తి పతి. కారణం, ఛందస్ కోసం కొన్ని కటింగ్లు అవసరం. ఇంకా నయం పర్వాలేదు. ఈ మధ్యన ఒక ఆవిడ వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి బా అంది. ఏంటి బాబా అంటే, బావాకు వచ్చింది తిప్పలో. ఆ బావా అనే 2 అక్షరములు పలకలేక బావగారిని పెళ్లి చేసుకుందిట. బా తీసేసి బా అంటే బాబా బ్లాక్ షిప్ ఏమో అనుకున్నాను నేను. కాబట్టి ఇంకేం భవిష్యత్తులో ఏం మాట్లాడతారో తెలియదు. ఇంకా మీరు మంచివాళ్ళు, రకరకాల పేర్లు అనమాట. ఆవిడ చాలా మంచిది కాబట్టి మిస్టర్ వేమ్ అనలా, వెంకట్టు వెంకటేశ్వరరావు కట్ చేసి వేము వెంకి అని అనకుండా పూర్తి వెంకటేశ్వరరావు గారు అంటుంది. కొంతవరకు అదృష్టం గోవింద. సరే, మొత్తం మీద పురి జగన్నాథ దగ్గర ఒక తాబేలు ఉంది. ఆ తాబేలు ఏమైనా నీ గురించి చెప్పగలదేమో అనగా అందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఇప్పటికి కూడా జగన్నాథపురంలో ఓ సరస్సు ఉన్నది. ఆ సరస్సు పేరు ఏమిటి, నాతో పాటు పూరి వచ్చిన వాళ్ళు ఉంటే చెయ్యొత్తండి, అక్కడ ఇంద్రద్యుమ్న సరస్సు అంటారు. దాని ఏమంటారు, ఇంద్రద్యుమ్న సరస్సు. ఆ సరస్సు దగ్గరికి అందరినీ తీసుకొచ్చాడు ఆయన. గుర్రం రూపంలో ఇంద్రద్యుమ్నుడు, ఆయన మీద మార్కండేయుడు, గ్రద్ద, గొడ్లగోబ, వీళ్ళందరూ అక్కడికి వచ్చాక స్వామివారు అక్కడ వాళ్ళని దింపి, ఓ కూర్మరాజా, నేను ఇంద్రద్యుమ్నుడిని అనగానే ఆ చెరువులో నుంచి, అంత పెద్ద సరస్సులో నుంచి తావేలు బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది. మహారాజా, స్వర్గంలో సుఖంగా ఉన్నావా అంది. అయితే నా పేరు నీకు తెలుసా అన్నాడు ఆయన. తెలియపోవటం ఏమిటినాయన, నువ్వు ఒకప్పుడు ఇక్కడ గుడి కట్టావు, గుడి కట్టేటప్పుడు గోవులు దానం ఇచ్చావు, ఆ గోవులన్నిటినీ ఇప్పుడు నేనున్న ఈ సరస్సు దగ్గర నిలబెడితే ఆ ఆవులు గిట్టలతో ఇలా ఇలా రేగగొట్టగా ఈ సరస్సు ఏర్పడింది వర్షం కురిసి. అంటే ఎన్ని ఆవులు దానం చేసావో నువ్వు, అన్ని ఆవుల దానం వల్ల వాటి గిట్టల వల్ల ఏర్పడిన సరస్సు నీ పేరు మీదుగా ఇంద్రద్యుమ్న సరస్సు అని పిలువబడింది అన్నది. అప్పటి నుంచి ఆ వర్షం కురవడం వల్ల ఏర్పడిన ఈ సరస్సులో నేను ఇంకా జీవించే ఉన్నాను అనగానే టక్కని ఇంద్రుడు అక్కడికి వచ్చాడు. వచ్చి, నాయన, నీ పుణ్యం ఎప్పుడూ ఉంటుందని నాకు తెలుసు, కానీ నీ ద్వారా ప్రజలకు సందేశం పంపడానికే నీ పుణ్యం అయిపోయిందని భూలోకానికి పంపాను. నిరంతరం ఏదో ఒక ధర్మమును అవలంబించిన వాడు భూమి ఉన్నంతకాలం స్వర్గంలో ఉంటాడు అని చెప్పడానికి భూమికి పంపాను అన్నాడు. ఆయనంటే గోవులు దానం చేశాడు, గిట్టల వల్ల సరస్సు ఏర్పడింది, అది ఇంద్రజుమ్ర సరస్సు. కొందరు ఏం చేశారు, గుడులు కట్టారు, మరి కొంతమంది గోపురములు కట్టారు. ఇప్పుడు కలియుగంలో ఏమి చేస్తే మన పుణ్యం శాశ్వతంగా ఉంటుంది? ఇంద్రలోకంలో లేక బ్రహ్మలోకంలో చిత్రగుప్తాదుల చిట్టాలో మన పుణ్యం శాశ్వతంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి? నీవు పుట్టిన నీ ధర్మమును చివరిదాకా నిలబెట్టగలిగితే నీ పుణ్యం శాశ్వతంగా ఉంటుంది. ఇంకా వేరే పని చెయ్యక్కర్లేదు. నీవే ధర్మంలో పుట్టావు, సనాతన ధర్మంలో పుట్టావు. ఈ ధర్మాన్ని మధ్యలో కొందరు వచ్చి కబ్జా చేసి వేరే మతాల్లోకి మార్చినా పుట్టుక నీది సనాతన ధర్మమే. ఏ దేశానికి వెళ్ళినా అజ్ఞాని ఎవడో దాన్ని ఇది దీన్ని ఇది అని పలికినా దాన్ని పట్టించుకోకండి. వాడు ఎవడో కంబోడియా పిరమిడ్ అన్నట్ట, వాడు మొహం కాదు. ఇలాంటి పనికిమాలిన వాళ్ళు తయారయ్యారు. మహాభారతంలో కాంభోజరాజు సుదక్షిణుడు అనేవాడు అర్జునుడి చేతిలో చచ్చిపోయాడు. ఆ సుదక్షిణుడి తండ్రి ఒక అద్భుతమైన శివాలయం విష్ణువాలయం కట్టాడు విష్ణుభక్తుడు. అదే వట అంకురము. అంటే వటము అంటే మర్రి, అంకురం అంటే మొలక. ఆ గుడి దగ్గర ఒక మర్రి మొలకను వేశాడు ఆయన. అది అలా అలా పెరిగింది, అందుకని వటాంకురము అన్నారు. అంత పెద్ద ఆలయాన్ని పట్టుకొచ్చి ఎవడో ఇంకోడేదో అంటాడు. ఇంకోడు వచ్చి మధ్యన కొత్త కొత్త వాళ్ళు, నిన్నగాక మొన్న సరిగ్గా అక్షర ముక్కలు కూడా నేర్వని వాడు, ఏ లింగాన్ని చూసినా బోధిసత్తుడు అంటాడు. వీడికి బుద్ధి లేనివాడు కనుక ఇలా పిచ్చి పిచ్చి వాళ్ళు తయారయ్యి ఏదైనా అనొచ్చుగాక. ఈ చరాచర జగత్తులో వైదిక ధర్మం సనాతనమైనది, ప్రాచీనమైనది. దానితో సాటి వచ్చే ధర్మం మరొకటి లేదు. ఆ ధర్మంలో పుట్టినప్పుడు ఆ ధర్మం చివరిదాకా ఆచరించి దానికోసమే కృషి చేస్తూ నేను ఇందులోనే పుట్టాను, ఇందులోనే పెరుగుతాను, ఇందులోనే బ్రతుకుతాను, దీన్నే వ్యాప్తి చేస్తాను, చివరికి ఇందులోనే చచ్చిపోతానంటే అటువంటి వాడు భూమి కాదు ప్రకృతి పంచభూతాలు నాశనమైన వాడు మాత్రం నాశనం కాకుండా చిరజీవి అయి పరమాత్మని అనుగ్రహం పొందుతాడు. దానికోసమే ఈ ముగ్గురు కృషి చేస్తున్నారు. నాకు భగవత్ కృప వల్ల దొరికినటువంటి ఒక మంచి అనుయాయులు అనుకుందాం కాసేపు. అందువల్ల అటువంటి వాళ్ళకి చేయూతనిస్తే వాళ్ళు ప్రాణాలకు తెగించి ధర్మం నిలబెడతారు. ఇందాక లలిత్ చెప్పినట్టుగా ధర్మవీరులు అంటే ఏవో కత్తి పుచ్చుకుని యుద్ధం చేసే రోజులు కావు ఇవి. ఇప్పుడంతా బుద్ధితో చేసే యుద్ధం, కేవలం మన ధర్మం నిలబెట్టడం, అన్ని ప్రాంతాలకి వెళ్ళడం, ధైర్యంగా మేమున్నాం మీ వెంట అని చెప్పడం, దానికోసం నిరంతరాయంగా కృషి చేయటం. మన కోసం మన బ్రతుకు కోసం కేటాయించిన సమయంలో సగమైన ఈ ధర్మం కోసం కేటాయిస్తే ఆ ధర్మం ఎప్పుడూ రక్షిస్తుందండో. ధర్మం అనేది చాలా విచిత్రమైనది, దాన్ని ఎవడం అంత తేలిగ్గా నిర్వచించలేడు. ఆ మాట నేనండం కాదు, మహాభారతం పంచమ వేదంలో ధర్మవ్యాధుడు అనేవాడు కౌశికుడితో అంటాడనమాట, ఒరే పిచ్చివాడా, ధర్మం అంటే నీవు తెలుసున్నది మాత్రమే, నీకు తెలుసున్నది మాత్రమే ధర్మం అనుకుంటున్నావు, అది కాదురా నాయన. ధర్మము సూక్ష్మమైనది, మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మములు అన్నాడు ఆయన. ధర్మ సూక్ష్మములు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక్కొక్కప్పుడు అధర్మం ధర్మమవుతుంది. ఓ పరమ పాపాత్ముడు ఉన్నాడు, వాడు లోకాలను నాశనం చేస్తున్నాడు, వాడిని ఎవరూ చంపలేకపోతున్నారు. అలాంటప్పుడు వాడిని చంపడానికి అసత్యం వాడినా తప్పుడు పని చేసి చంపినా కూడా తప్పు లేదట, ఎందుకంటే వాడిని చంపలేరు గనక. అలాంటప్పుడు వాడిని చంపడం కూడా ధర్మమే అన్నాడు ఆయన. భూతహితంబుగా పలుకు బొంకును ధర్మఫలంబునిచ్చు, తద్భూత భయానకంబగు ప్రభూతతుపు ధర్మము బొంకునట్ల ప్రాణాతురుడైనచో పరిణయంబునయందున పలుకు బొంకు సత్యాతిశయంబయండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మముల్. 10 మందికి ఉపకారం చేయడానికి అసత్యం ఆడితే అది సత్యం కంటే గొప్పదట. ఏ టెర్రరిస్టులు వచ్చారు మిమ్మల్ని చంపేస్తామన్నారు, మీరంతా వెళ్ళి గదిలో ఆ కుక్కన్న గదిలో దాక్కున్నారు, అప్పుడు వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఏమయ్యా నువ్వు అబద్ధం ఆడవట, వీళ్ళంతా ఏమైపోయారు, ఈ గణేష్ గారు ఏరి, పద్మ గారు ఏరి, ఈ వెంకటేశ్వరరావు గారు, వీళ్ళంతా ఏమయ్యారు చెప్పి వాళ్ళు కాల్ చేస్తానన్నాడు. అప్పుడు నేను ఏమండి నేను సత్యమే పలుకుతానండి, వీళ్ళంతా ప్రొఫెసర్ సునకారావు గారి గదిలో ఉన్నారండి అని చెబితే వాడు వచ్చి మమ్మల్ని అందరూ కాల్ చేస్తాడు. అప్పుడు అది పుణ్యమా పాపమా? ఇంతమందిని చంపడానికి నేను సత్యం పలికితే అది అసత్యం కంటే భయంకర ప్రమాదం కనుక ఇంతమందికి ఉపకారం చేయడానికి ఏం చేయాలన్నమాట, ఆ పోలీస్ స్టేషన్కేసి వెళ్ళారండి అని చెప్పాలి. అది పోలీస్ స్టేషన్ చెప్పకుండా అదేదో ఉందండి అక్కడికి వెళ్ళారండి అని చెబితే వీడు అక్కడికి వెళ్ళగానే టెర్రరిస్ట్ని వాడు కాల్ చేస్తారు. అందుకని భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు, ఎక్కువ మందికి ఉపకారం చేయడానికి అప్పుడప్పుడు అసత్యం ఆడితే ఆ అసత్యం సత్యం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఎంతమంది వినాశనమునకు ఉపయోగపడే సత్యం అసత్యం కంటే ప్రమాదమైనది. అందుకని ప్రాణం పోతున్నప్పుడు, పెళ్ళిళ్ళు అవ్వనప్పుడు బొంకితే అది సత్యాతిశయం అంటున్నాడు. సత్యం అండల్లా సత్యము కంటే కూడా ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఇవి ధర్మ సూక్ష్మములు. భార్య భర్తని పూజించడం ఒక ధర్మం, భర్త భార్యని ప్రేమించడం ధర్మం. కానీ ఈ భర్తగారు తాగుబోతే తిరుగుతూ ఉంటే నేను పతివ్రతని, మీరు తాగండి మీకు బుడ్డి ఇస్తాను అంటే నీ నడ్డి రగ్గొడతాడు ఎముడు. అందుకని అప్పుడు అవసరమైతే నువ్వే కడ్డీ పుచ్చుకుని వాడిని తన్నైనా వాడి దారిలో పెట్టాలి, అది భార్యాధర్మం. అలాగే భర్తగారు ఇష్టం వచ్చినట్టు డబ్బులు పాడి చేస్తూ ఉన్నప్పుడు కూడా అంతే, ఒక రూపాయి ఇవ్వకుండా వాడిని అవసరమైతే అదుపులో పెట్టగలగాలి, అదే భార్యాధర్మం. ఈ భర్తగారు కూడా భార్యామణిని అత్యవసరమైతే అదుపులో పెట్టాలి. మీ అమ్మ మా ఇంటికి రాకూడదు అందనుకోండి భార్య, నీ ముఖం నోరు మూసుకో అని అవసరమైతే రెండు తన్నైనా సరే బా అమ్మని తీసుకొచ్చి పూజించటం భర్తృధర్మం. ఈ అత్తమామలు ఉన్నారు, రాగా అనే కోడలు నెత్తి మీద పడి చెడామడా తిట్టడం ఉందే అది మహాపాపం, అప్పుడు వాళ్ళని మందరించడం అప్పుడు కూడా అది వాళ్ళ యొక్క ధర్మాలే. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ధర్మం ఉన్నది, నా ధర్మం నాది, మీ ధర్మం మీది. మీరు పురాణం వినడానికి వచ్చారు కనుక కింద కూర్చుని వింటున్నారు, ఇప్పుడు ప్రస్తుతం మీ ధర్మం అది. చెప్పడానికి వచ్చారు కనుక ఎత్తుగా కూర్చోవడం నా ధర్మం, అయిపోయాక మీరు కూడా పక్కన కుర్చీలో కూర్చోవడం మీ ధర్మం. కాళ్ళు నొప్పిడుతున్నాయి ఇప్పుడు వీళ్ళు అంతా, ఈ పక్కన కూర్చొని ముసలాళ్ళు ఉన్నారు పాపం, వీళ్ళు కింద కూర్చోలేరు, మోకాళ్ళు నొప్పులతో ఉన్నవాళ్ళు. ఇలా మోకాళ్ళు పని చెయ్యినటువంటి వాళ్ళు వృద్ధులు నా నెత్తి మీద కూడా కూర్చొని ఉపన్యాసం వినొచ్చు, అది ఆ ధర్మం, ఆరోగ్య ధర్మం అది. వేళకి తినడం అది కూడా మానవ ధర్మమే. కలియుగంలో ఉపవాసాలు లేవు పొమ్మన్నారు, కళ్ళు తిరిగి బయర్లు గమ్మేస్తూ ఉంటే ఉపవాసం అనే పేరుతో కడుపుని పాడు చేసుకోవడం అధర్మం కనుక, ఆకలి వేస్తున్నప్పుడు ఆకలి మీదే దృష్టి ఉంటుంది కనుక హాయిగా ఎంతో కొంత తిని ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించు అని నేను చెప్పలేదు, భాగవత మహిమలో చెప్పారు. చూడండి కావాలంటే ఇక్కడే ఉంది భాగవత గ్రంథం, అందులో 5వ అధ్యాయంలో చెప్పాడు, భోజనంతు వరం మన్యే కథాశ్రవణ కారకం. ఇది చెప్పగానే మీ అందరికీ ఎంత ఆనందం వచ్చిందో చూడండి, మిగతా వాటికంటే వీటి మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. అందులో చెప్పాడు భోజనం చేసి మరీ పూజ చేసుకోండి, ఈ భాగవత సప్తాహం చేస్తున్నప్పుడు ఉపవాసం చేయకపోవడమే మంచిదని వ్యాసుడు అన్నాడంటే కలియుగ మానవుల లక్షణం వాళ్ళకి తెలుసు కనుక. ఇలా అనేక ధర్మములను దృష్టిలో పెట్టుకుని పరమ పవిత్రమైన ఈ ధర్మంలో మనం పుట్టాం, ఇందులోనే పెరుగుదాం, ఇందులోనే కృషి చేసి దీనికోసమే బ్రతికి చిట్ట చివరికి ఇందులోనే సద్దాం, చావురేవో ఇందులోనే. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్, స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అని భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. విగుణ అంటే లోపమున్నప్పటికీ, ఏదన్నా దోషం ఉన్నప్పటికీ, స్వధర్మ నీ స్వధర్మం, నీ సొంత ధర్మం, నువ్వు పుట్టినటువంటి మతం ఉన్నదే దాన్ని ఆచరించటమే మంచిది. స్వనుష్ఠితాత్ సు అనుష్ఠితాత్, స్వనుష్ఠితాత్ అంటే చక్కగా అనుష్ఠింపబడినప్పటికీ లేదా ప్రయోజనములు ఉన్నప్పటికీ. ఇతర మతంలో ఇంకా ప్రయోజనాలు ఉన్నాయనుకుందాం, ఒక్కొక్కప్పుడు పక్క మతం వాడు వచ్చి నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను ఇందులోకి మారన్నాడు అవునా, అప్పుడు అది నీకు లాభంగా అనిపించవచ్చు. ఇలాంటి ఎన్నో లోభములు ప్రయోజనములు ఉన్నప్పటికీ పరధర్మ భయావహ, పరధర్మం ఎప్పుడూ భయమునే కలిగిస్తుంది, అది ప్రమాదకరం అన్నాడు. ఎంత చక్కగా ఉన్నప్పటికీ పరధనం, పరధర్మం, పరధర్మమే. నీ ధర్మంలో లోపమున్నా నీ ధర్మమే గొప్పది. డబ్బు కోసమో ఇంకో దానికోసమో యశస్సు కోసమో లేక భయం వల్లనో మతం మారడం అన్నదే అది ఎప్పుడూ భయంకరమే. పరధర్మం ఎప్పుడూ యహమూ ఇవ్వదు, పరమూ ఇవ్వదు, చివరికి నరకంలో కూడా చూడలేదు ఇటువాడికి. నరకంలోనే చూడలేదంటే ఇంకెక్కడుంటుంది చోటు, ఎక్కడో భూతప్రేత పిశాచాలై అల్లాడిపోవలసి వస్తుంది, దిక్కులేని చావు చావవలసి వస్తుంది. కాబట్టి ఆ మధ్యన జంగారెడ్డిగూడెం నుంచి నాకు ఎవడో ఒక వాట్సాప్ పంపాడు, మా ఊళ్ళో ఒకడు ఉన్నాడండి, వాడికి జరిగిన సంభాషణ అండి అని. ఆ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మరి సరదా కోసం వాడిని రెచ్చగొట్టి అడిగాడు యువతల వాడు, అమాయకత్వంతో అడిగాడు, ఆయ్ పరలోకంలో నాకు సీట్ ఇచ్చేస్తారేటండి అంటే ఇవ్వద్దేటయా నీకు 25,000 అవుతుంది, ఓ 15,000 చేసుకోరు అదేటండి. ఎలాగయ్యా బాబు, ఎంతమంది పాస్టర్లని పైన ఎంతమంది దేవతలను తడపారు, ఇక్కడ చిన్న ఆయన దగ్గర నుంచి పైదాకా వీళ్ళందరికీ తలకో 10 చొప్పున ఇచ్చి నాకేం మిగులుతుంది, నా ఒక 2,000 నీకు పరలోకంలో సీటు కావాలంటే అంత మాట్లాడుకుంటున్నావా, ఏ ఎయిర్ ఇండియా విమానానికి 25,000 ఇవ్వట్లేదా, పరలోకంలో సీటుకి 25,000 ఇది సంభాషణ అరగంట సేపు. చివరికి వాడు ఏం చేశాడో తెలియదు, 25,000 ఇచ్చాడో లేదో. ఈ 25,000 పరలోకంలో సీటు రాదు, పరలోకంలో కాదు నరకంలో కూడా సీటు రాదు, బరకం మీద కూడా కూర్చునేవారు చివరికి, నరలోకానికి వెళ్ళినా నరకలోకానికి వెళ్ళినా. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి మాటలతో 25,000 అందరూ స్వర్గానికి వెళ్ళిపోతే ఎప్పుడూ అందరం వెళ్ళిపోవడం కదండి, అదేదో ఎమిరేట్స్ వాడికి 55,000 60,000 సీట్ ఎందుకు కట్టడం, ఎమిరేట్స్ కోసం 29A, 28A, 27A సీట్లు వరుసగా బుక్ చేసే బదులు కేవలం 25,000 స్వర్గం వస్తూ ఉంటే అందరం అక్కడికి పోయేవాళ్ళంగా. ఈ భాగవత సప్తాహం అక్కడే చేసుకునేవాడు. ఇంకా ఇక్కడ దిక్కుమాలిన ఉపద్రవాలు, అక్కడ ఏ ఉపద్రవం లేని అమృతం ఉంటుంది. అమృతం నేను కూడా పుచ్చుకున్నాను. అందుకే నా కంఠంలో అప్పుడప్పుడు భగవద్భక్తి వస్తుంది. కాబట్టి ఆ అమృతమే పుచ్చుకుంటాం కదా అక్కడికి పోయి. అందువల్ల మీరు చేయవలసిన పని, మీ ధర్మమును ఇలాగే నిలబెట్టుకోండి, దీనికోసం ప్రాణం ఇవ్వండి, దీనికోసం చివరిదాకా నిలబడండి, ఇది ఎప్పుడూ రక్షిస్తుంది, ఈ ధర్మమును ఆచరించండి, ఆచరింపబడిన ధర్మము మిమ్మల్ని రక్షిస్తుంది, అది ధర్మో రక్షతి రక్షిత అంటే. రక్షిత ధర్మ, రక్షింపబడిన ధర్మము అనగా ఆచరింపబడిన ధర్మము రక్షతి రక్షిస్తున్నది అన్నమాట. అందుకని ఆ ముగ్గురు ఎన్నో పర్యాయములు గురువుగారి పీఠానికి వచ్చారు. చాలా పర్యాయాలు వారిని అనేక దేశాలు తీసుకెళ్ళాం. వాడు తీసుకెళ్ళాడా వీడు తీసుకెళ్ళాడా అని ఎవరు ఏమనుకోకరా, డైరెక్టే నేనే తీసుకెళ్ళాను అంటే ఇదేమిటి. గురువుగారికి ఒక వ్యక్తి మీద అభిమానం కలిగింది, వాళ్ళు ధర్మం నిలబెడుతున్నారు అనిపించింది. అనిపించినప్పుడు సాయం చేయటం గురుధర్మం, అది ఇది గురుధర్మం, అది మీ ధర్మం. అలాగే దుబాయ్ కూడా వచ్చారు. దుబాయ్ నుంచి మళ్ళీ కౌబాయిల్లా తిరిగి వెళ్ళాలి, అనేక దేశములు తిరగాలి, పవిత్ర ధర్మాన్ని ఆచరించాలి. ఆచరించడానికి భాగవత కథ సుధా రసం ఉపయోగపడుతుంది. కాబట్టి భాగవతాన్ని శ్రద్ధా శక్తులతో వినండి. ఈ పూట నేను ఉపన్యాసం మానేసి వాళ్ళ చేత శాండిలి గారితో చెప్పిద్దాం అనుకున్నాను. కారణం, ఒక గొప్ప ప్రాజెక్ట్ ఒకటి చేపట్టాం. భాగవతం ఎన్ని శ్లోకాలు మొత్తం? 18,000 శ్లోకాలు. ఎన్ని స్కంధాలు? 12. అందరూ అంటున్నారు భాగవతాన్ని మీరు ఎవరెవరినో తీసుకొచ్చి పారాయణ చేస్తున్నారు, మాకుగా మేము పారాయణ చేసుకోవాలంటే ఆ శ్లోకాలు చదవడం చాలా కష్టంగా ఉందండి. ఎన్ని రకాల సంధులు, సమాసాలు, 4-5 అక్షరాలు ఒకదాని కింద ఉంటాయి సంయుక్త అక్షరాలు. అందువల్ల వీటిని మేము కూడా పారాయణ చేసేటట్లుగా చేయమని కోరారు. అందుకని ఏం చేసాము, ఇవాళ నిన్న ప్రథమ స్కంధం, ఇవాళ పంచమ స్కంధం, 2 స్కంధములను పూర్తిగా నేను చదువుతూ ఉంటే వీసంత గారు రికార్డ్ చేశారు దాన్ని. అంటే 5వ స్కంధం ఉంది, చాలా క్లిష్టంగా ఉంటుంది, 26 అధ్యాయాలు ఉంటాయి అందులో, ఏకంగా ఇంతంత వచనాలు ఉంటాయి అన్నమాట. ఏ ద్వీపం ఎలా ఉంటుంది, భూగోళం, నరకవర్ణన ఇవన్నీ ఉంటాయి. ఇవి ఎందుకు రికార్డ్ చేసాము, నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను, దాన్ని మా యూట్యూబ్లో పెడతారు. అప్పుడు ఏమవుతుంది, మీరు గ్రంథం ఎదురుగుండా పెట్టుకుని దీన్ని వింటూ ఉంటే పారాయణ చేయటం అలవోకైపోతుంది. అందుకని 12 స్కంధాలు అలా చేయాలి. ఇప్పటికి అలాంటివి ఏమేం చేశాము, భగవద్గీత మొత్తం 700 శ్లోకాలు పారాయణ చేశాను, గానము మరియు పారాయణ క్రమం. పారాయణ క్రమం ఇప్పుడు పెడుతున్నారు, ఎప్పుడో 2-3 ఏళ్ల క్రితం గుంటూరులో చేస్తే ఎప్పటికీ మా వాళ్ళు పారాయణాన్ని యూట్యూబ్లోకి రావడానికి ఎంత టైం పట్టింది. గానం పెట్టారో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఈ శ్లోకాలు మీరు చదివితే అప్పుడు ఏమవుతుందన్నమాట, అవ్యక్తో యమచింత్యోయం అనకుండా అవ్యక్తోయం అచింత్యోయం అని చదవగలుగుతారు. భగవద్గీత అయిపోయింది. సుందరకాండం 68 సర్గలు యూట్యూబ్లో ఉన్నాయి. కాబట్టి సుందరకాండ పారాయణ చేయాలనుకుంటే వెంటనే ఏం చేస్తారనమాట, వద్దిపర్తి పద్మాకర సుందరకాండ పారాయణం అంటే వస్తుంది. వరసగా తతో రావణ నేతాయా శతాయా శ్లోకాలని చదువుతూ ఉంటే మీరు చూస్తూ పారాయణ చేసుకోవచ్చు. తర్వాత దుర్గా సప్తశతి కూడా 700 శ్లోకాలు, మార్కండేయ పురాణములో ఉన్న దుర్గా సప్తశతి కూడా ఆఖరికి మూలమంత్రంతో సైతంగా పెట్టాం, అది కూడా మీరు పారాయణ చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు భాగవతాన్ని పెడుతున్నాం. ఈ భాగవతం మొత్తం యూట్యూబ్లోకి వచ్చేస్తే హాయిగా శ్లోకములను మీరు వింటూ పారాయణ చేసుకుంటారు. ఆ రకంగా ఎన్ని సప్తాహాలు చేసుకోవచ్చు మీరు కూడా. అలా చేసినా ఈ క్రమం క్రమమే ఉండవు. గురువుగారి పురాణాలు యూట్యూబ్లో ఉంటాయి, ఉన్నా ప్రత్యక్షంగా పురాణం వినడం మళ్ళీ మానేయకండి. వాడు కూడా సామె చెప్పినాడు, దొంగాడికి కొరుకుతా ఉంటే కొరికెట్ట, మీరే పారాయణ చేసుకోవచ్చంటే ఈ పారాయణ చేసే క్రమం మానేయమని కాదు. అక్కడ మళ్ళీ దీని దారి దీందే మీరు కూడా పారాయణ చేసుకునే అవకాశం ఆ రకంగా ఇస్తారు. ఇన్ని శ్లోకాలు చేయాలంటే ఎంత కష్టం అండి. పొద్దున్న 9:30 మొదలెడితే 12 అవుతోంది పంచమస్కంధం అయ్యేసరికి. ప్రథమస్కంధము పంచమస్కంధం ఈ 2 ముందెందుకు చేసామంటే ప్రథమస్కంధంలో భగవంతుని అవతారాల గురించి క్లుప్తంగా ఉంటుంది. పంచమస్కంధంలో మొత్తం భగోళ ఖగోళ నరకాది లోకాల వర్ణనం, ఏ ద్వీపంలో ఎవరెవరు ఉంటారో చెప్పారు, ఇలా వర్షం అనే వర్షం ఉన్నది, ఆ వర్షంలో హనుమంతుడు ఉంటాడు, అక్కడ హనుమంతుడు రాముణ్ణి ఇలా స్తుతిస్తాడు, ఇదిగో ఫలానా చోట నరసింహస్వామి ఉంటాడు, ఆ నరసింహస్వామిని దేవతలు ఇలా స్తుతించారు. మత్స్యమంత్రం, నరసింహమంత్రం, కూర్మమంత్రం, రామమంత్రం, ఇలా ఏ మంత్రములను ఎవరు ఉచ్చరిస్తారో ఆ మంత్రములతో సైతంగా అందులో ఉంటుంది. అది అద్భుతమైనది. ఎన్ని లోకాలు అందులో. ఆదిశేషుడు సంకర్షణుడు తామసీ శక్తి, తమోగుణంతో ఉండి కూడా కృష్ణుడి దగ్గర ఉన్నంత వరకు సత్వగుణంతో ఉంటాడు ఆయన. అది ఆయన శక్తి గురించి కూడా అందులో సంకర్షణ శక్తి కూడా వర్ణించారు. ఇలాంటివన్నీ అందులో ఉంటాయి. ఇది అయిపోతే మిగతావి మాకు చదవడం తేలికైపోతుంది. మాకంటే మాకోసం కాదు, మీకోసం ఇవ్వడం. పంచమస్కంధం చదవడం ఒకటే కొంచెం కష్టం గనక, అవన్నీ గద్యాలు గనక, దబ 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 సమాసాలు ఉంటాయి గనక ముందే చేసేసాం. ఇంకా రేపు శతావధానం అయ్యాక మళ్ళీ ఆదివారం సోమవారాల్లో ద్వితీయ తృతీయ స్కంధాలు చేయడానికి ప్రయత్నిస్తాం. పెద్ద పెద్దవి కదా. ఈ విధంగా వీలున్నంత వరకు రేపు కర్నూలు సప్తాహం ఒకటి ఉందిగా, 3వ తారీఖు నుంచి 3వ తారీఖు, 1, 2 తారీఖులేమో ఈ షష్ఠి పూర్తి. వద్దు బాబు అన్న, ఈ షష్ఠి పూర్తి పెట్టారు శిష్యులు, ఏం చేస్తాం, వాళ్ళ మాట కాదని లేదు. ఇప్పుడు నేను కీలుబొమ్మ అయిపోయాను శిష్యుల చేతిలో, నా చేతిలో ఏమీ లేదు. శిష్యులు కా అంటే కా, కీ అంటే కీ, ఉత్సవమూర్తిగా కుర్చీలో కూర్చోంటే కూర్చోవడమే, లేదంటే గురువుగారు మేము ఒప్పుకోమండి అంటున్నారు, మరి ఏం చేస్తాం. కాకపోతే బెదిరించట్లేదు, భయపెడుతున్నారు, బెదిరించి కూర్చోబెట్టట్లేదు పొప్పాళంతా. మీరు కనుక షష్ఠి పూర్తికి ఒప్పుకోకపోతే 3 రోజులు మేము ఉపవాసం ఉంటామన్నారు. ఇప్పుడు నేనేం చేయను, 3 రోజులు మీరు తిండి లేకపోతే ఏమైపోతారు. అందులోనూ 90 కేజీలు మాత్రమే ఉన్న భరత్ శర్మ లాంటి వాడు ఏమైపోతాడు. ఆ 3 రోజులకి 3 కేజీలు బరువు తగ్గిపోతే, 3 గ్రాములు తగ్గిపోతే నేను ఏమైపోతాను. ఈ విధంగా గెరావు చేశారంటే నిజంగా చెప్తాను, షష్ఠి పూర్తిది మాత్రం అమెరికా నుంచి ఆముదాల వలస వరకు కూడా అందరూ మీరు గనక ఒప్పుకోకపోతే మేము 3 రోజులు పూర్తిగా మంచినీడు తక్కకుండా ఉంటాం, తర్వాత మీ ఇష్టం, ఆ పాపం మీదన్నారు. సరే ఏం చేస్తాం, అందుకని ఆ 3 రోజులు అలా కూర్చుంటాను. ఎవరేం చేస్తున్నా అలా కూర్చుని నేను నిద్రపోవడానికి ఉండదుగా, మీరంటే హైగా కూర్చుని నిద్రపోతారు. నేను ఆనందంగా మధ్య మధ్యలో మీరు మాట్లాడుతూ ఉంటే తలకాయలు ఊపుతూ కూర్చోవాలి. ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే 2వ తారీఖు నాడు రాత్రికే కర్నూలు వెళ్ళాలి. 3వ తారీఖు నుంచి చాలా భారీగా మంచి పబ్లిక్ గ్రౌండ్స్లో భాగవత సప్తాహం పెట్టారు. టీజీ వెంకటేష్ గారు కూడా చాలా సహకారం చేశారు. కర్నూలులో అద్భుతంగా జరుగుతున్నది. అఖిల భారతీయ కరివన సత్రం సెక్రటరీ గారు వేణుగోపాల్ గారు, ఇక్కడ ఒక అమ్మాయి ఉన్నది ఏమీ ఎరగనట్టుగా చేతులు కట్టుకున్న అమ్మాయి, వాళ్ళ నాన్నగారు కూడా వేణుగోపాల శర్మ గారు, వీళ్ళందరూ పట్టుదలగా చాలా బాగా ఏర్పాటు చేశారు. అద్భుతంగా జరుగుతుంది. అక్కడ కూడా ఈ మిగతా స్కంధములు ఈ వి సంత గారు, వసంత గారు చక్కగా రికార్డ్ చేస్తూ ఉంటారు, వాటిని పెట్టేస్తాం. తద్వారా భాగవతమును నిరంతరాయంగా అంటే ఎడతెరిపి లేకుండా విశ్రాంతి లేకుండా పారాయణ చేసుకునే యోగం మీకు కలుగుతుంది. భాగవత పారాయణకి ఎంత కాలం పడుతుంది అంటే ఎన్ని గంటలు పడతాయో తెలిసిపోతుంది ఇప్పుడు మీకు. ఎందుకని ప్రథమ స్కంధం గురువుగారు చదివిన దానికి ఎన్ని గంటలు పట్టేనైనా పోరు 2 గంటలు అనుకుందాం, 3 గంటలు. అలా ఏ స్కంధమునికి ఎన్ని గంటలు, 7 రోజుల్లో ఎన్ని గంటలు కేటాయిస్తే భాగవతం పారాయణ చేయవచ్చు, ఆ విధం కూడా తెలుస్తుంది. అదే నేను చదవకపోతే ఏమవుతుంది, 6 గంటల నుంచి 8 గంటలు పడుతుంది ఒక్కొక్కళ్ళకి. వాళ్ళు మెల్లమెల్లగా చదవాలి కదా, అక్షరం అక్షరం కెలుక్కుని చదవాలి కదా. కొంతమంది అందరూ కాదు, సంస్కృతం రాని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చదవాలి. అయ్యే అక్కడ ఏముందో తెలియదు. అయ్యే ఒక్కొక్కప్పుడు ఈ శబ్దాల్లో నమహాకి నుమహాకి తేడా తెలియదు. నుమహ బహువచనం, నౌమి అనేది నుమహ అవుతుంది. శ్రీకృష్ణాయ వయం నుమహ అన్న చోట ఇదేంటి గురువుగారు నమహ అనలేదు అనుకోవచ్చు. ఇలాంటివి తెలియడం కోసం ప్రత్యక్షరం స్ఫుటముగా ఉచ్చరించవలసి వచ్చింది. అంత పని చేయటం వల్ల ఈ పూటకు విశ్రాంతి తీసుకుందామనిపించింది. కానీ మీలాంటి పుణ్యాత్ములు భాగవత ధర్మం కోసం నిలబడ్డారు గనక, ధర్మాన్ని ఉచ్చరించేటటువంటి వాళ్ళు వాళ్ళు వచ్చారు గనక, మళ్ళీ మహోత్సాహంతో మీ దగ్గరికి రావడం, ఇది కూడా కృష్ణానుగ్రహం అనుకుందాం. శ్రీకృష్ణుడు పుట్టాడు, పరమ పవిత్రమైనటువంటి కాలం అది. ఆయన పుట్టగానే ఆవుదూడలు 4 కాళ్ళ మీద చెంగు చెంగుమని అటు ఇటు దూకే, క్రేళ్ళురికి మసలలేగలు మల్లడిగొని రంకెలిడియ మదవృషభంబుల్ పెళ్ళుగ మదవుల పొదుగులు జల్లించంబాలు బాలు సంభవ వేళన్. క్రేళ్ళురుకుట అంటే 4 కాళ్ళ మీద చెంగు చెంగున ఎగిరి దూకడం అనమాట. ఆవుదూడలు భలే దూకుతాయండి, వాటికి ఉత్సాహం ఎక్కువ. గేద్దోడలు మళ్ళీ అంత చురుగ్గా ఉండవు. అలాగే పాలు కూడా ఆవు పాలు తాగేవాళ్ళు నాలా చురుగ్గా పరిగెడతారు, గేదె పాలు తాగేవాళ్ళు అలా కూర్చొని నిద్రపోతారు అని నేను అనలేదండి వ్యాసుడు అన్నాడు. ఇక మదించిన ఆబోతులు కణిల్లున రంకెలు వేశాయి. ఆ సమయంలో కొన్ని ఆవులు ఉన్నాయట, అవి గొడ్డుట ఆవులు. నిజానికి పాలు ఇవ్వడం మానేసి చాలా కాలం అయిపోయింది. అటువంటి ఆవులు కూడా కృష్ణుడు పుడితే పొదుగుల నుంచి పాలు కార్చాయి. ఈ పాలు రోడ్డు వెంబడి అలా ప్రవహించి యమునా నదిలో కలిసిపోయాయి. కృష్ణుడు ఉన్న ఇంటికి దగ్గరలోనే ఉందిగా యమునా నది, ఆ యమునలో కలిసిపోయాయి. యమున ఎలా ఉందని చెప్పాము, అది వర్షాకాలం అవ్వటం వల్ల ఎర్రని నీటితో ఉంది. అలాంటి ఎర్రని నీటితో ఉన్న యమునా నది జలం మొత్తం తెల్లగా మారిపోయిందంటే ఎన్ని పాలు కురిసి ఉంటాయండి అవి. అది కృష్ణుడి మహిమంటే. ఆ సమయంలో నందుడు కూడా ఆనందించి పొగిడేవాళ్ళకి, చదువుల మీద బ్రతికే పండితులకి, పేదలకి అన్నదానం చేశాడు, సువర్ణదానం చేశాడు, గోదానం చేశాడు. ఇక కృష్ణ పరమాత్మకి స్నానం చేయించాలి, ఫంక్షన్ ఏర్పాటు చేశారు. కుర్రవాడు పుట్టగానే పూర్వం స్నానం చేయించేవారండి పురిటి స్నానం అని. ఇప్పుడు ఆసుపత్రుల్లో పుడుతున్నారు, 11 రోజులైనా 12 రోజులైనా స్నానం లేదు, ఎంతసేపు ఉయ్యాల్లో పడుకోబెట్టడమే. పూర్వం అమ్మమ్మల ఇంట్లో పిల్లలు పుట్టేవారు, అమ్మమ్మ అన్నట్టుగా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు పుట్టడం ఆసుపత్రి, చావడం ఆసుపత్రి. కానీ ఆ రోజుల్లో మా చిన్నప్పుడు నాకు కూడా చెప్పారు, నేను పుట్టి పుట్టగానే వేడినీళ్ళతో స్నానం చేయించారు, అందుకే ఆరోగ్యంగా ఉన్నానేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకో మరి పిల్లల్ని సుకుమారంగా భయంతో పెంచుతున్నారు, అసలు ఎవడు పుట్టినా వాడికి అనారోగ్యమే. మా ఐదారి ఆపరేషన్ పొట్టల పర్రను కోసేసి లాగేస్తూ ఉంటే అవుతారండి, కొంచెం పుట్టేదాకా కూడా ఆగడం లేదు. పైగా జ్యోతిష్కుని అడగడం, మంచి నక్షత్రం అనుకోవడం, నువ్వు ఎన్ని గింజుకున్నా వాడి జాతకం వాడిదే, నువ్వు ఆపరేషన్ చేయించి తీయించుకుని బయటకు వచ్చినా వాడు ఏ ఘడియలో పుట్టాలో అప్పుడే పుడతాడు, వారి కర్మని వాడు తప్పే వాడు తప్పించుకోలేడు. బయట వాడే తన ప్రయత్నంతో తను తప్పించుకోవాలి. ఉద్ధరేది ఆత్మానాత్మానం, ఆత్మానం అవసాదయ్యేత్తన్నారు. మన జాతకములను తప్పించుకునే శక్తి మన చేతిలో ఉందని చాలాసార్లు చెప్పాను మీకు. దానికి కొన్ని కష్టాలు పడాలి, కృషి చెయ్యండి, మరి ఏం పర్వాలేదు. ఆ రోజులు కాబట్టి ఆయనకి పురిటి స్నానం, ఉయ్యాల్లో ఓపడం, ఈ కార్యక్రమం పెట్టగానే మొత్తం రేపల్లి అంతా ఈ వార్త దావానలంలా వ్యాపించింది. వాళ్ళు ఆనందపడిపోయారు. ఆ రోజుల్లో పక్కవాడికి శుభం కలిగితే ఆనందించేవారు ఉండయి. ఇప్పుడైతే వాడికి ఎందుకు సన్మానం చేశారు, నాకెందుకు చేయలేదని వాళ్ళు ఎక్కువయ్యారు. కానీ పూర్వం అలా కాదు, ఆహా ఈ వెంకటేశ్వరరావు గారికి సన్మానం చేస్తే నాకు చేసినట్లని ఆనందించేవారు. కలియుగ ప్రభావం మారింది. ఆ రోజుల్లో యశోదాదేవికి నందుడికి కొడుకు పుట్టాడని తెలియగానే మొత్తం రేపల్లి వాళ్ళంతా పొంగిపోయారు. ఏమి నోము ఫలము ఇంత ప్రొద్దొక వార్త వింటి మవలలారవీనులరా, మన యశోద చిన్ని మగవానిగనెనట చూచి వత్తమమ్మ సుదతులారా. మనం ఏవో నోములు నోచి ఉంటాం, మంచి వ్రతాలు చేసినటువంటి వాడికి శుభవార్తలు చెవిన పడతాయి. అలాగే మనం ఏదో నోము నోచుంటాం, అందుకే ఇంతకాలమునకు ఒక శుభవార్త విన్నాం. ఎంతో కాలంగా యశోదకి నందుడికి పిల్లలు లేరు, లేరు లేరు అనుకుంటున్న సమయంలో ఇంతకాలానికి ఆవిడికి షష్ఠి పూర్తి అయిపోయింది. పైగా ఆ సమయంలో యశోదకు ఒక చిన్న పిల్లాడు పుట్టాట, చూసి వద్దాం అనుకున్నారు. చిన్నపిల్లాడు కాకపోతే ఇంత పిల్లాడు ఎవడికైనా పుడతాడా? వాళ్ళీ కవిగారు ఏమన్నా తప్పుడు రాత రాశారా అని కొందరికి అనుమానం. యశోదాదేవి చిన్ని మగవాణ్ణి కనడం ఏమిటి, సాధారణంగా పిల్లాడి కన్నది అంటే చాలు కదా అని కొందరికి అనుమానం వచ్చింది. లేక లేక పిల్లలు పుట్టినప్పుడు, ఇంకా పెద్దలు వీరికి పిల్లలు పుట్టరు అని తేల్చినప్పుడు పిల్లలు పుడితే అటువంటి పిల్లవాడిని చిన్ని మగవాడు అంటారన్నమాట. అందుకని ఆవిడికి చాలా కాలం తర్వాత పుట్టాడు, మనం చూచి వద్దామని బయలుదేరారు. స్నానాలు చేశారు, చీరలు కట్టుకున్నారు, ఆ కొంగులు కొంతమంది బొడ్లో పెట్టుకున్నారు, కొంతమంది వెనక్కి కొంగు విడిచిపెట్టారు. వాళ్ళకి బాగా జుట్టు ఉండేది. పూర్వం ఆడవాళ్ళకి జుట్టు అని ఉండేదండి, ఇక్కడ దాకా వెళ్ళాడేది. ఆ జుట్టుని కొందరు ముడి వేసుకుని ముడిలోంచి కొంత వదిలేరు, కొందరేమో జడలు వేశారు, కొందరు పూర్తిగా ఆ పోటే తలంటుకోవటం వల్ల విరబోసుకున్నారు. వీటిల్లో కొండ మల్లె పువ్వులు పెట్టుకున్నారు, నెత్తి మీద కిరీటాలు లాంటి ఆభరణాలు పెట్టుకున్నారు, చేతులకి ఇక్కడ దాకా గాజులు వేసుకున్నారు, వడ్డాణాలు పెట్టుకున్నారు, కాళ్ళకి బంగారపు పట్టీలు పెట్టుకున్నారు. ఏ ఇంట్లో అయినా గుమ్మడికాయ కంటే తక్కువ బంగారం ఉంటే ఆ ఇంటి వాళ్ళు పేదవాళ్ళట ఆ రోజుల్లో. మినిమం ఆ మాత్రం గుమ్మడికాయ సైజు బంగారం ఉండాలి. అది ఉంటే పర్వాలేదు, అంతకంటే తక్కువ ఉంటే పాప పేదవాడండి అనేవారట. అలాంటి వాళ్ళు ఏమైపోతారు ఇప్పుడు చూస్తే మనని, చేతికి బొంగరం లేకుండా తిరుగుతున్న వాళ్ళని చూస్తే. ఆపాద మస్తకం నగలు వేసుకు తిరిగేవారు. మా చిన్నప్పుడు అలాంటి వాళ్ళని చూశాను. మా బామ్మగారికి 7 వారాల నగలను ఉండేవి, అంటే ఆదివారం ఒక నగల, ఆ నగలన్నీ ఆదివారమే వేసుకుంటారు, సోమవారం మళ్ళీ మార్చేసేవారు, మంగళవారం మార్చేవారు. ఈ నగల కోసం మళ్ళీ ఇనప బీరువా ఒకటి ఉండేది. ఆ పాతకాలపు బీరువాల్ని బాంబులు పెట్టి పగలగొట్టినా పగలవండవి. ఏమి డబ్బులు, ఎన్ని ఎకరాల పొలాలు! మా తాతగారికి 10,000 ఎకరాలు సుక్షేత్రం ఉండేది, ఆయన ముఖాసాదారు అనేవారు, అనేవారు. మేము చూడలేదు, అందువల్ల మా తాతలు నేతలే తగ్గారు. పూర్వకాలంలో అంతంత ఐశ్వర్యంతో ఉండడం వల్ల వాళ్ళు నగలు వేసుకుని ఉయ్యారంగా నడుస్తూ ఉంటే నడిచొస్తున్న బంగారపు షాపులా, దుబాయ్లో ఉన్నటువంటి గోల్డ్ షాపులా అన్నట్టుగా ఉండేది. వాళ్ళంతా నడుచుకుంటూ వచ్చారు. యశోదాదేవి కన్న బిడ్డను చూచారు, పొంగిపోయారు, ఆశ్చర్యపోయారు. ఏమి సౌందర్యమైనది, మనకి ఉన్నారు ముక్కు చీమిడి పిల్లలు, ఈ కృష్ణుడి లాంటి అందగాడు ఆలస్యమైన యశోదకు పుట్టాడు అనుకున్నారట. యశోదామాత, మేము స్నానం చేయిస్తామన్నారు. లేదమ్మా, మీరు కాదు, మేమే చేయిస్తాం. అందరూ నీళ్లు పోసేస్తే వాడు ఉక్కిరి బిక్కిరి అయిపోతాడు, కావాలంటే ఉయ్యాల్లో పెట్టి ఊపుదురు గాని అన్నది ఆవిడ. స్నానం చేయించాక చక్కని బట్టలు ధరింపచేసి అలంకరించి కస్తూరి తిలకం పొడుగ్గా పెట్టి ఉయ్యాల్లో పడుకోబెట్టారు. ఇప్పుడు ఉయ్యాలు అందరూ ఊపుతారట. ఎంతమంది ఉయ్యాలు ఊపితే పిల్లాడే అవుతాడు. అందుకని ఏం చేశారు, ఉయ్యాల తొట్టికి ఇటో తాడు అటో తాడు కట్టి ఇటు కొందరిని అటు కొందరిని పెట్టి తాళ్ళు పట్టుకుని మెల్లిగా ఊపండి అమ్మా అన్నారు. గట్టిగా ఊపితే కుర్రాడికి ప్రమాదం కనుక. అలా మెల్లిగా ఊపుతూ వాళ్ళు జోలపాటలు పాడారు. జో జో కమలదళే క్షణ, జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ, జో జో పల్లవకర పద, జో జో పూర్ణేందువదన, జో జో అనుచు. చంద్రబింబం లాంటి ముఖం కలిగిన కృష్ణ నాయన నిద్రపో, చిగురు టాకుల్లాగా శృతివెత్తగా ఉంటాయి నీ కాళ్ళు చేతులు, అటువంటి కృష్ణ నిద్రపో. సింహం నడువులాగా సన్నని నడుము కలిగిన కృష్ణ నిద్రపో అని పరిపరి విధాలుగా కృష్ణుడికి ఉన్న విశేషణాలు తగిలించి మెత్తని వాడా నిద్రపో, నల్లని వాడా నిద్రపో అంటూ అద్భుతంగా జోలపాడారండి. వింజమూరి వారు అనుకుంటాను, ఒక ఆయన మహానుభావులు, కవిగారి పేరు వింజమూరి అని విన్నాను. ఒకవేళ అదేమైనా పొరపాటైతే ఎవరికైనా తెలిస్తే దెద్దండి, కానీ రాసింది వారని విన్నాను. రావు బాలసరస్వతి గారు 1954లో పాడారు ఓ పాట. ఎంత మధురంగా ఉంటాయో కొన్ని పాత పాటలు. బాలసరస్వతి కంఠం అందులో గులాబీ రేకుల మెత్తగా ఉంటుంది కదా. నల్లని వాడా నే గొల్ల కన్నెన్నోయ్ పిల్లన గ్రోవూదుము నా యొల్లము రంజిల్లగా, నల్లని వాడా నే గొల్ల కన్నెన్నోయ్ పిల్లన గ్రోవూదుము నా యొల్లము రంజిల్లగా, నల్లని వాడా నీతీయని పాటలకై రేతిరి ఒంటిగా వచ్చి తినే నా మనసు తనువు నా మనికే నీది కదా, పిల్లన గ్రోవూదుము నల్లని వాడా. ఆకాశాన మబ్బులని చీకటులే మూగెనని నేను రుంగనైతి నీ తలపే వెలుంగాయే, పిల్లన గ్రోవూదుము నల్లని వాడా. మెరుపే నీ దూతికయ్యై వల్లపేనా నెచ్చెలియ్యై తోడి తెచ్చె నీదరికి నాడు పండెనా నోములు పిల్లన గ్రోవుదుము నల్లని వాడానే గొల్ల కన్నెనోయ్ పిల్లన గ్రోవుదుము నా యొల్లము రంజిల్లగా నల్లని వాడా. ఈ నల్లనయ్య మీద ఎన్ని పాటలు ఎంత మధురంగా పాడారు. అందులో ఒక భావం చాలా ఆశ్చర్యం అనమాట. హఠాత్తుగా ఆకాశంలో మబ్బులు కమ్మితే ఎలా ఉంటుందో ఆయన రూపం చూస్తే అలా ఉంటుందిట, లేదా అందమైన నీలి నీలి నలుపు రంగుట, అది నలుపు అంటే కారు నలుపు కదనమాట, ఒక నీలి రంగు వ్యాపించినట్టుందిట. ఇంతలో ఆ మధ్యలో ఓ పెద్ద కాంతి కనపడిందిట. అదేమిటనమాట, స్వామివారి రూపం, ఆ రూపం మధ్యలో ఆయన తేజస్సు, ఒక అద్భుతమైనటువంటి వెలుతు. ఆ వెలుగు ఆయన మీద ఉన్నటువంటి ప్రేమయ్య, ఆయన తలపే వెలుంగా అయ్యి అంటుంది ఆవిడ. చాలా గొప్ప గొప్ప భావనలు. అలా కృష్ణుడి మీద పాటలు పాడుతూ ఉయ్యాల్లో ఊపుతూ ఉంటే ఏనాడు నిద్రపోని స్వామివారు నిద్రపోయారు. అందుకే అన్నమాచార్యుల వారు కూడా ఇదే భావన, భాగవతంలో భావన, ఆయన భాగవతోత్తముడు గనక, జో అచ్యుతానంత జో జో ముకుందా రావి పరమానంద రామ గోవింద జో జో. ఇది శ్రీరాగం అంటారు. శ్రీరాగంలో పాడితే పరమాత్ముడు తొందరగా నిద్రపోతాడు, పిల్లలు కూడా నిద్రపోతారండి. పూర్వం జోలపాట్లన్నీ శ్రీరాగంలోనే పాడారు. మా చిన్నప్పుడైతే ఓలెడంతమంది గాయకురాండ్రు ఉండేవారు, ఇప్పుడు కొంచెం కొంచెం దూరంగా కనపడుతున్నారు.
నిదూరించవయ్యా నా చిన్నితనయ్యా ఈ పూల జంపాల ఉయ్యాలలోగి జో 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 జో. నీ తండ్రి దేవర్షి మీ తాత ధాత ముత్తాత ఆసౌరి ముక్తి ప్రదాత నీవేరా మాపాలి పుణ్యాల రాసి జో 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 జో. నిదూరించవయ్యా మా చిన్నితనయ్యా ఈ పూల జంపాల ఉయ్యాలలోగి జో 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 అని వాడు మెల్లగా పాడుతూ ఉంటే గాఢంగా నిద్రపోయేవాడు కృష్ణుడు అనమాట. పెద్ద పెట్టిన జో అని మళ్ళీ పూతంలా అరిస్తే వాళ్ళు హడిలిపోతారు. ఇలా స్వామివారికి స్నానం చేయించి ఉయ్యాల ఊపుతూ ఉన్న సమయంలో నందుడు ప్రతి సంవత్సరము కంసుడికి కప్పం కట్టాలి. ఆయనకి సామంతుడు గనక కప్పం కట్టడానికి బయలుదేరి హుటాహుటిన మధురా నగరానికి వెళ్ళాడు. రేపల్లె నుంచి కప్పం కట్టేశాడు, ట్యాక్స్ కట్టేశాడు. కట్టి ఆయన అనుమతి తీసుకుని వసుదేవుణ్ణి చూచాడు. నిజానికి కంసునికి కప్పం కట్టడం కంటే వసుదేవుణ్ణి చూడడమే ఈయనకి ప్రధానోద్దేశ్యం. ఇది ముఖ్యం, అది ఆనుషంగికం. ఇది మెయిన్, అది యానిషలేరి అనమాట. అందుకని వసుదేవుడి దగ్గరికి వెళ్ళగానే వసుదేవుడు కూడా రాకరాక వచ్చినటువంటి నందుణ్ణి చూచి కౌగిలించుకున్నాడు. 8 ఏళ్లుగా జైల్లో ఉండి నిన్నగాక మొన్నే కదండి బయటకు వచ్చాడు, కృష్ణుడు పుట్టినప్పుడే కదా బయటకు వచ్చాడు. అందుకని ఆ సమయంలో ఆయన ఎలా ఉన్నాడంటే ప్రాణం పోయిన శరీరంలోకి ప్రాణం వచ్చినట్టుందిట, చచ్చిపోయినవాడు బతికినట్టు అయ్యాడనమాట. ఆనందంతో కౌగిలించుకుని, మిత్రమా మీ పశువులు రోగాలు లేకుండా ఉన్నాయా, పాలిస్తున్నాయా, ఆవులు దూడలు బాగా పెరుగుతున్నాయా, పశువుల శాలల్లో చిరుతలు పులులు మొదలైన క్రూర మృగాలు తిరగడం లేదు కదా, పచ్చగడ్డి బాగా ఉన్నదా, ఇక కొలనులలో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయా, యమునా నదీ జలములు శుద్ధంగా ప్రవహిస్తున్నాయా, నీకు కొడుకు పుట్టాడని తెలిసింది, చూద్దామంటే బయటికి వెళ్ళడానికి వీలు లేని దుస్థితిలో ఉన్నాను,
ఈ మధ్యనే నేను చెరసాల నుంచి బయటకు వచ్చాను, అందువల్ల నేను ఇంకా బయటికి వెళ్ళలేను. అయినప్పటికీ ఎప్పటికప్పుడు శుభవార్తలు తెలుస్తున్నాయి. నీ కుమారుడు సుఖంగా ఉన్నాడా, అతనికి చెయ్యవలసిన కార్యక్రమాలు చేసావా అని అడిగితే, అప్పుడు నందుడు, నేను అనవలసిన వాటి నువ్వన్నావయ్యా, నువ్వు చెరసాల్లో ఉన్నావు గనక నా దగ్గరికి రాలేవు, నేను వచ్చి నిన్ను చూడొచ్చుగా, కానీ నేను చూడలేకపోయాను. దానికి ఒక కారణం ఉన్నది, నిన్ను ఎవరు చూడడానికి వచ్చినా వారి మీద ప్రత్యేకమైన నిఘా పెట్టి వాళ్ళని హింసించడం మొదలెడుతున్నాడు కంసుడు. అందుకని లేనిపోని తగాదాలు ఎందుకని రహస్యంగా ఉండవలసి వచ్చింది. అయినా నీ వార్తలు కూడా నేను ఎప్పటికప్పుడు వింటున్నాను. నీకు దేవకికిల్ జనిల్ చిన్న సుతానీకంబు తోడ్తోడముని కంసుండు వధించే మీ సుత తుదిన్ హింసింప చేదప్పితానాకాశంబునకేగే బాల అది దైవాధీనము ఆపద్దశం శోకం బంధుని తజ్ఞుడోరడుము నాసూనుండి నీసూనుడు. నీకు దేవకీదేవికి వరుసగా ఆరుగురు కొడుకులు పుట్టారని, పుట్టిన వాడిని పుట్టినట్టే ఈ దుర్మార్గుడు కంసుడు సంహరించాడని విన్నాను. ఆఖరిన మీకు ఒక కూతురు పుట్టింది, ఆ కుమార్తెను కూడా ఈ దుర్మార్గుడు చంపబోతే ఆవిడ వాడి చేతుల్లో నుంచి పైకెగిరి ఆకాశంలో అమ్మవారిగా మారి వాణ్ణి హెచ్చరించి వరీ వెళ్ళిందని విన్నాను. ఇదంతా చూస్తూ ఉంటే దైవాధీన విధం జగత్ అనిపిస్తున్నది. ఈ జగత్తంతా పరమేశ్వరుని అధీనంలో ఉన్నది, ఆయన ఎలా నడిపిస్తే అలా నడుస్తాం అంతే మనం. మన చేతులు ఏమున్నది నాయన, బాధపడకు, కొడుకులు పోయారని శోకించకు. ఆపదలు వచ్చినప్పుడు బుద్ధిమంతులు ధైర్యంతో ఉంటారు టండో, ఇది గొప్ప మాట. బుద్ధిమంతుడంటే ఎవడో, ఆపద వచ్చినప్పుడు రవ్వంత కూడా ముఖంలో భయం బాధ లేకుండా ఉన్నవాడే బుద్ధిమంతుడు. ఆపదలు వస్తాయి, రాకుండా ఎందుకంటే మనిషికి కాకపోతే ఎవడికి వస్తాయి, అప్పుడు మాత్రం చాలా ధైర్యంతో ఉండాలి. కొండంత ధైర్యంతో ఉంటే ఆపద పక్కకి వెళ్ళిపోతుంది. సగం యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయని, ఆ యాక్సిడెంట్ జరిగే ముందు వీడికి కంగారు వస్తుంది, ఆ కంగారు వచ్చినప్పుడు బ్రేకు బదులుగా యాక్సిలేటర్ నొక్కుతాడు, ధామ్మని వెళ్ళి గుద్దుతాడు. అందుకని ఎప్పుడు ఆత్మబలంతో ఉంటే ఏ భయము మనల్ని ఏమీ చెయ్యదు. ఒకటి చెప్పనా, ఇది కలియుగం. ఈ కలియుగంలో ఎప్పుడూ ఒకడొకడు పడగొట్టడానికే చూస్తాడు. మంచివాళ్ళు నూటికి ఒక 20 మంది ఉంటే 20 మంది ఉన్నారు, లేకపోతే ఈ సృష్టి ఎలా నడుస్తుంది? ఓ 80 మంది మాత్రం ఎలాంటి వాళ్ళు, నిన్ను నాశనం చేయటానికి, పడగొట్టడానికి, నీకు కీర్తి రాకుండా చేయడానికి, నీ సంపదలు లేకుండా చేయడానికి, వీలుంటే నిన్ను ఏదో రకంగా ఆత్మహత్య చేసుకునే స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తారు. దానికి ఏమాత్రం జంకకుండా కొండంత ధైర్యంతో ఉండు, ఆ ధైర్యమే నిన్ను పరమాత్ముడే రక్షిస్తుందన్నారు కలియుగంలో. కలియుగంలో రక్షించేవాడు ఎవడు అంటే ఆత్మబలమట. అందుకని ఆత్మబలం కలిగిన వాడిని ఈ సృష్టిలో ఏమీ చేయలేరు. ఆత్మబలం ఎలా వస్తుంది? అదే దైవానుగ్రహం వల్లి. అందుకే గురువులు గట్టిగా పట్టుకోవడం అన్నారు. ఇంతవరకు ఎప్పుడైనా ఈ 60 ఏళ్ల వయస్సులో నేను రవ్వంత భయపడ్డం కానీ బాధపడ్డం కానీ నిందాస్తుతులకి స్పందించడం కానీ చూశారా మీరు? ఎవడు తిట్టుకున్నా డోంట్ కేర్, ఎవడు పొగిడినా చిరునవ్వు నవ్వుతాం. ఒక్కొక్కళ్ళు వచ్చి మీరు అద్భుతంగా చెప్పారు ఉపన్యాసం అన్నారనుకోండి, అవునండో నేను బాగా చెప్పాను అండం ఎప్పుడైనా చూసారా? అప్పుడు నవ్వే ఊరుకుంటాం. మర్నాడు వచ్చి ఇవాళ ఏంటి ఇలా చండాలంగా చెప్పామంటే అప్పుడు నవ్వు ఊరుకోవాలి. ఈ రెండింటిని సమానంగా స్వీకరించగలిగితే వాడికి ఏ బాధ భయము ఉండదు. అలాగని అందరూ ఇలాగే ఉండకండి, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా స్పందించవలసి ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఆత్మబలం మాత్రం విసృజించకండి, దాన్ని మాత్రం విస్మరించకండి, విడిచిపెట్టకండి. మా వెనక ధర్మం ఉన్నది, మా వెనక గురుబలం ఉన్నది, మా వెంట భగవంతుడు కూడా ఉంటాడు. కాబట్టి మాకు వచ్చే కష్టం తాత్కాలికం అనే ఒక్క బలం, ఆత్మబలం మీ మనసులో ప్రవేశిస్తే ఇక మిమ్మల్ని ఏ పిశాచము ఏమీ చేయలేదు, ఏ శక్తి ఏమీ చేయలేదు. నేను చాలాసార్లు ఇదే మాట చెప్పాను, ఎవరికైనా కష్టం వస్తే ముందు నాయన మీ వెంటనే ఉన్నాను, ధైర్యంగా ఉండండి అని ఒక మాట ఎందుకు చెబుతానంటే, ఈ వంకతో వాళ్ళు కొంచెం ఆత్మబలం తెచ్చుకుని బయటపడతారు అందులోంచి. ఒక్కోసారి నా అనుకున్న వాళ్ళే శత్రువులు అవుతారండి కలియుగంలో. నిన్నటిదాకా మీరు దేవుడిని పొగిడిన వాడే, క్షణంలో మార్పు తెచ్చుకుని ఇవాళ ఏ యూట్యూబ్లోనో ఎవడో ఏదో అన్నాడు అనుకోండి, వెంటనే మిమ్మల్ని తిట్టడం మొదలెడతారు. మిమ్మల్ని నిన్నటిదాకా పొగిడారు వాళ్ళే, కింద కామెంట్లో ఇప్పుడు మళ్ళీ తిట్టడం మొదలెడతారు, అప్పుడు మాత్రం పట్టించుకోకండి. ఇది కలియుగం. శంకరాచార్యులు వారు మీకోసమే ఒక అద్భుతమైన పాట రాశారు, మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్ కాలక సర్వం,
మానవుడు మూడు విషయములలో గర్వం పొందుతాడు. అందులో మొదటిది ధనం. డబ్బు బాగా వచ్చేస్తే ఇక రెచ్చిపోయి నా అంత డబ్బున్నవాడు లేడు అనుకుంటాడు పిచ్చి పేరుగా. డబ్బు ఎక్కువగా ఉందని ఎప్పుడూ అహంకరించకు. ఒక్క నిమిషంలో కోటీశ్వరుడు బిచ్చగాడైపోయిన వాళ్ళు ఉన్నారు. లేదా ఈ డబ్బుని పిల్లలు లాక్కుపోతారు. ఈ ధనం నిన్నెప్పుడూ రక్షించలేదు. డబ్బు ఉన్నప్పటికీ డబ్బు కూడా రక్షించలేకపోవచ్చు. డబ్బు ఉన్నంత మాత్రం చేతనే అది నిన్ను రక్షిస్తున్నారుకోవడం భ్రమ. కాబట్టి ధనగర్వం పొందకు. ఏలూరులో ఎంతోమంది శిష్యులు చూశాను. కళ్యాణ మండపాలు కట్టుకుని కూడా అప్పులు పాలి అమ్ముకుని ఇప్పుడు ఎక్కడో తలదాచుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ధనం ఉందని అహంకారం ఏనాడు పొందకు. ఇక రెండో జనం అన్నాడు అండోయ్. జనం మన ఎదురుగుండా 10 మంది కనపడితే రెచ్చిపోతాం మనం. అప్పుడు వీళ్ళంతా మావాళ్లే, మనకేదో సాయం చేస్తారు, అవసరమైతే కత్తులు పెట్టుకొస్తారని ఉట్టి భ్రమ. కాసేపు వచ్చినట్టు కనపడతారు, తేడా వస్తే ఇందులో ఒక్కడు రక్షించడు. ఇందులో ఏ మనిషి మన వెంటరాడు. అందుకే జనులు ఎక్కువగా ఉన్నప్పుడు ఉన్మాదం వస్తుంది అంటాడు కృష్ణ పరమాత్ముడు. ఏది మహాభారతంలో దాన్ని జనావేశం అంటారట. అనగా ఎదురుగుండా చప్పట్లు కొడుతూ ఉంటే ఈ జనాలను చూసి నా వెనకాతలు ఎంతమంది ఉన్నారు అని ఆనందంతో పిచ్చిపోగుడు వాగేస్తాడట. అప్పుడు నిలదొక్కుకోవాలి, అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఎంతవరకు నిలబడతారు? అయ్యో మహాశ్చర్యకరం కాకపోతే నిన్నటిదాకా పాండవులకి మేనమామగా ఉన్నటువంటి శల్యుడు దుర్యోధనుడు ఓ రవ్వంత బుడ్డి ఇవ్వగానే చెడిపోయాడు. పాండవులకి మేనమామ అండి, నకుల సహదేవులకి తల్లి మాద్రి. మాద్రి సొంత అన్నగారు ఎవరు? శల్యుడంటే. పాపం మేనమామ కదా అని సాయం చేయడానికి వచ్చాడు. దారిలో దుర్యోధనుడు టెంట్ వేసి పార్టీ పెట్టాడు. వచ్చే అందరికీ బుడ్లు భోజనాలు తెగదాగేసి మత్తెక్కిపోయి ఆనందంతో ఈ పార్టీ ఇచ్చినవాడు ఏమడిగితే చేస్తానన్నాడు. ధర్మరాజు చేశాడు అనుకుని అప్పుడు దుర్యోధనుడు బయటకు వచ్చి, మామయ్యా నేనే ఏర్పాట్లు చేశాను, ఏమడిగినా ఇస్తానన్నావు, నువ్వు మా తరపున యుద్ధంలో పాల్గొ అన్నాడు. శల్యుడు లేకపోవడం పాండవులకు ఎంత లోటు అయిపోయింది? శల్యుడు ఎటువంటి వాడింది? సింహబులుడు, భీమసేనుండు, శల్యుండు, హలధరుడు, సమాన బలము వారలుండరులను గెలుతును ఉత్సాహమును కల రుద్ధతులుడు బాహు యుద్ధపరులు అని దుర్యోధనుడు అన్నాడు. ఈ పద్యం ఎవరన్నారు? దుర్యోధనుడు. ఎక్కడ? విరాట పర్వంలో తిక్కన గారి పద్యం. ఈ ప్రపంచంలో మల్ల యుద్ధంలో ఒకరినొకరు జయించగలిగేవాడు నలుగురే ఉన్నారట. ఒకడు సింహబలుడు అంటే కీచకుడు, రెండోవాడు భీమసేనుడు, మూడోవాడు శల్యుడు, నాలుగోవాడు బలరాముడు. ఈ నలుగురు తప్ప మల్ల యుద్ధంలో ఒకరినొకరు జయించగలిగేవాడు నాలుగోవాడు తప్ప ఐదోవాడు లేడన్నారు. ఎవడు? దుర్యోధనుడు. అంటే ఈ నలుగురు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి. శల్యుణ్ణి ఒక్క ధర్మరాజు తప్ప ఎవరు చంపలేరు. కారణం శల్యుడు ధర్మాత్ముడట. ధర్మాత్ముణ్ణి ధర్మము కలిగిన వాడు తప్ప ఆఖరికి కృష్ణుడు నేను కూడా చంపలేనన్నాడు. అర్జునుడు భీముడు ఏం చేయలేకపోయారు. చివరికి ధర్మరాజు ఒక శక్తి ఉంది ఆయన దగ్గర. ఆ శక్తిని ఆయుధాన్ని చాలా కాలంగా శివుడిస్తే పూజిస్తున్నాడు. ఆ శక్తిని కళ్ళకద్దుకుని, ఈశ్వర నువ్విచ్చిన శక్తి, ఇందులో నువ్వు ప్రవేశించు, కృష్ణ నేను నీ భక్తుణ్ణి, నేనే గనక ధర్మాత్ముడి అయితే ఈ శక్తి శల్యుణ్ణి చంపుగాక అని చెట్ట చివర విసిరితే ఆ శక్తి వాడి గుండెల్లోంచి దూసుకుపోయి బయటకు వచ్చి నేల మీద పడిపోయింది. వాడు బొక్కబోర్లో పడి చచ్చిపోయాడు. అప్పటిదాకా ఎవరు ఏం చేయలేకపోయారు. అంతటి వీరుడు పాండవులకి సాయం చేయకుండా దుర్యోధనుల పక్షానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ జనం ఎప్పుడు ఎవరి వైపు కడతారో తెలియదు. కలియుగంలో కట్టుకున్న భార్య కూడా పక్కకెళ్ళిపోతుందిటండి తేడా వస్తే. ఈ మధ్యన వాడు ఎవడో సర్పంచ్గా పోటీ చేస్తే వాళ్ళ ఆవిడ పక్కవాడికి ఓటేసింది. మొన్నే ఈ పేపర్లో వార్త చదివే అనమాట, కనీసం కట్టుకున్న భార్య కూడా ఓటేయలేదు. ఇంక వాడు బతుక్కి వాడు ఏం చేస్తాడు చెప్పండి. మీరు చాలా అదృష్టవంతులు. మీ భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటున్నారు. ఇంత మంచి దంపతుని నా జీవితంలో చూడటం నా అదృష్టం. నెక్స్ట్ ఇయర్ కూడా చూడగలగాలి. అందువల్ల ఈ జనం అంతా వెంటుండారని ఎప్పుడు అనుకోకండి సుమా. అందువల్ల మన ధర్మం మనదే, మన జాగ్రత్త మనదే. ఈ జనగర్వం అసలు పొందొద్దు. అప్పుడు సంయమనంతో ఉండండి. ఇక తర్వాతది యౌవనం. నేను యువకుణ్ణి యువకుణ్ణి అనుకుంటున్నట్టారు. ఇప్పుడు నేను తప్ప అంతా ముసలాళ్ళు అయిపోయారు. నా కళ ఉంది. ఇప్పుడు ఈయన అనుకుంటున్నాడు నేను ఏదో యువకుండి అని. ఇంకో 10 ఏళ్ల తర్వాత చూడండి, 10 ఏళ్ల కల ఇంకో 5 ఏళ్ల తర్వాత చూడండి. గురువుగారితో నడవమంటే ఇప్పుడే నడవలేకపోతున్నాడు, ఇంకేం నడుస్తాడు? నేను అలాగే అనుకున్నాను. హాయిగా కాలేజీలో చదువుకుంటున్నప్పుడు, గోదాట్లో ఈత కొడుతున్నప్పుడు, యాత్రలు చేస్తున్నప్పుడు నా బతుకు నాకు షష్ఠి పూర్తి రాదు, మిగతా వాళ్ళే షష్ఠి పూర్తి చేసుకుంటారు, ముదనష్టి పూర్తి రాదు అనుకుంటే అప్పుడే షష్ఠి పూర్తి అయిపోయింది. కాబట్టి నాయనలారా, యవ్వనం కూడా కళ్ళు మూసి తెరిచేలోపు ఢామని వెళ్ళిపోతుంది. ఈ వయసువాడు ఈ వయసు వస్తాడు, ఈ వయసువాడు ఇంకో వయసుకి వెళ్ళిపోతాడు తప్ప వెనక్కి వెళ్ళడం కుదరదు ఈ శరీరముతో. అలా వెళ్ళాలంటే మార్కండేయుడు మందు మనకు కావాలి, ఈ మందులు పలికిరావు. అందువల్ల యవ్వనం కూడా క్షణంలో మాయమైపోతుంది. ఎంత మంచి మాట అండి, మా కురు ధన జన యౌవన గర్వం. ధనము జనము యౌవనం ఉన్నాయని ఈ మూడింటి విషయములో గర్వమును మా కురు పొందకము. హరతి నిమేషాత్ కాలహ సర్వం. కాలహ ఈ కాలం ఉందే అది సర్వం అంతటినీ కూడా నిమేషాత్ ఒక్క నిమిషములో హరతి నాశనం చేస్తుంది, తొలగిస్తుంది. నిమిషంలో పోతాయని అంటే కాలం గడిచే కొద్దీ యవ్వనం పోతోంది, ధనం పోతోంది, జనం కూడా పక్కెళ్ళిపోతారు. ఒక ఆయన ఉపన్యాసం చెప్పేవారు మహానుభావుడు, చాలా బాగా చెప్పాడండి మా చిన్నప్పుడు అనమాట. ఎంత బాగా చెప్పారు, ఆయన పేరేమిటో తెలియదు కానీ గాలి శేషగిరిరావు గారు ఎంత బాగా చెప్పేవారు. ఈ చివరిను చా చివరి దాకా సత్రంలో జనమే జనం అండి. నేనప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను, ఆ రోజుల్లో గ్రౌండ్స్లోకి లోపలికి వెళ్ళాలంటే కష్టం. అంతటి మహానుభావుడు అంత బాగా చెప్పిన ఆయన తర్వాత కొంతకాలం పోయాక కొవ్వూరులో ఉపన్యాసం పెట్టించారు దోర్బల ప్రభాకర శర్మ గారు. ఆయన ఉపన్యాసం మైకువాడు ఆయన నేను ఒక మృదంగవాడు తప్ప ఎవరు లేరండి. ఆశ్చర్యంగా ఉంటుంది, పోనీ ఆయన పండితుడు కాడా అంటే పండితుడు, అంత పూర్వం చెప్పిన ఆయనే ఇప్పుడు మళ్ళీ చెబుతున్నాడు. కానీ ఆనాడు అంత జనం ఉన్నారు, ఈనాడు లేకపోయారు. అడగండి దోర్బల ప్రభాకర శర్మ గారిని, కొవ్వూరులో ఏర్పాటు చేస్తే ఏమీ లేరు. ఒక్కొక్కప్పుడు అలా ఉంటుంది. కాబట్టి ఇవాళ ఇంత జనం వచ్చారు, రేపు రాలేదని మనం బెంగపెట్టుకోకర్లా. అందుకని ఈ ధన జన యౌవన కర్మం నిమిషంలో ఎప్పుడు ఎలా మాయమవుతుందో తెలియదు. అది గ్రహించి మాయా మయమిదం అఖిలం హిత్వ బ్రహ్మపదంత్వం ప్రవిశ విదిత్వ. ఇదంతా మాయామయ జగత్తని గ్రహించు, బ్రహ్మపదవిని పొందడానికి దీనిని విడిచి అందులోకి వెళ్ళు అన్నాడు ఆయన. అంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఈ అహంకారం వల్ల దెబ్బతింటావు, వీటిని నమ్మద్దు అని చెప్పాడు ఆయన. అంతేకాని ఇది వద్దండల్లా, డబ్బొద్దు జనం వద్దు యవ్వనం వద్దండల్లా, ఇవి శాశ్వతమని అజ్ఞానములో పడకు. అందువల్ల ఈ చరాచర జగత్తంతా దైవాధీనం, మన చేతిలో ఏమీ లేదని నాకు అర్థమవుతున్నది. నీ కొడుకులు పోయారని బాధపడకు, నా సూనుండి నీ సూనుడు, నా కొడుకు నీ కొడుకు అనుకు అన్నాడండి. తెలియకుండానే అతని నోటి వెంబడి వచ్చిన మాట ఏమిటి, నా కృష్ణుండి నీ కొడుకు అనుకో. అది భగవంతుడు సత్యం అలా పలికిస్తాడు. వెంటనే వసుదేవుడు ఉలిక్కిపడి, నాయనో వీడేమో నా కొడుకే నీ కొడుకు అనుకోమంటున్నాడు, అసలే సిబిసిఐడి వాళ్ళు సీసీ కెమెరా రూపంలో కౌసుడి యొక్క భొట్లు ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి తెలిస్తే ప్రమాదం అనుకుని తొందరపడి, మహారాజు గారికి అప్పం కట్టావు, నన్ను చూచావు, నేను నిన్ను చూచాను, ఇంకా ఆలస్యం చేయకు నువ్వు ఇంటికి పో, శ్రీకృష్ణుడికి అపాయం రాబోతోంది, నా మనస్సు చెబుతున్నది, నేను చెప్పింది నిజం, వెళ్ళి రక్షించుకో అన్నాడు. ఇది ఎక్కడ గొడవరా, కృష్ణుడికి అపాయం అంటాడు ఈయన, శుభమా అంటే ఏదో అన్నట్ట. అయినా సరే వసుదేవుడు చెప్పాడు కదా అని అనుకుని ఈయన ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుని మళ్ళీ తిరిగి వ్రేపల్లికి వెళ్ళిపోయాడు. ఈలోపు జరగవలసింది జరిగిందిలేండి, కంసుడు పంపించగా చిన్నపిల్లల్ని చంపేటటువంటి రాక్షసి పోతన ఆకాశం అంతా తిరిగింది. చిన్నపిల్లల్ని చంపడం దాని వృత్తి. కంసుడు చెప్పాడుగా కృష్ణుడు అనేవాడు ఎక్కడో పుట్టి పెరుగుతున్నాడని ఆకాశవాణి చెప్పింది, కాబట్టి పిల్లలందరినీ చంపేయి అనగానే అది ఆకాశ మార్గంలో బయలుదేరింది. అందగత్తిగా వేషం ధరించేది, పల్లెలు పట్టణాలు మందలు తిరిగేది. ఏ ఇంట్లో అయినా పిల్లలు కనపడితే, ఏడుపు వినపడితే అక్కడికి వెళ్ళడం, ఈ చనుబాలలో విషం కలుపుకుని నోట్లో పెట్టి వాళ్ళ చేత త్రాగించి వాళ్ళని చంపడం, ఈ విధంగా ఎంతోమందిని చంపేసింది. ఇంకా ఎక్కడ మాట వరుసకు కూడా ఒక్క పిల్లవాడు కూడా లేకుండా అయిపోయాడు. ఇదేమిటబ్బా, కేవలం 4-5 రోజుల్లో ఎంతమంది పిల్లలు పోయారా, అసలు ఎక్కడా పిల్లలే కనపడటం లేదా, లోకం గొడ్డుపోయిందా అనుకుంటూ ఆవిడ అడవులు పట్టణాలు పల్లెలు అలా గాలించడం మొదలెట్టింది. సరిగ్గా కృష్ణుడు ఆవిడ వ్రేపల్లెలో తన ఇంటి మీద నుంచి పైనుంచి వెడుతూ ఉండడం చూచి ఆవిడ కిందకి దింపడానికి ఆకర్షించడానికి క్యార క్యారమని ఏడ్చి మళ్ళీ నిద్రపోయాడు, మచ్చు చూపించినట్టనమాట. ఆ ఏడుపు వినగానే బ్రహ్మానంద భరితురాలైపోయింది, టక్కన పైనుంచి కిందకి దిగింది, పరమసుందరిగా మారిపోయింది. మేకప్ వేసుకుంటే ఎవరైనా మారిపోతారు. క్రాలు కన్నులు గొబ్బ చన్నులు కందు వందని చందురున్,
బోలు మోమును కల్గులేదను బుద్ధి దూరని కౌను ఏరాళమైన పిరుందు పల్లవరాగ పాదకరంబులు చాల దొడ్డగు కొప్పు నొప్పగా సర్వమోహనమూర్తితో.
తళతళ మెరిసిపోతున్న పెద్ద పెద్ద కళ్ళు, చంద్రబింబంలో అయినా మచ్చ ఉంది కానీ ముఖంలో ఎంత మొటిమా, మచ్చ లేకుండా పూర్తిగా మచ్చలేని చంద్రబింబంలో ఉన్న అందమైన ముఖం, సమున్నత వక్షస్థలం, ఉందా లేదా అనిపిస్తున్న సన్నని నడుముతో ఉన్నదామె. పట్టు చీర కట్టుకుని ఆ చీర నడుం చుట్టూత ఒక మడతగా తిప్పి ఆ మడతలో కొంత భాగం నేల మీద కదిలింది అన్నమాట. కొంగు పెద్ద జుట్టు ముడి ఉంది, ఆ జుట్టు కొంత ముడి కట్టుకుని కొంత జుట్టు నేల మీద కదిలితే ఈవిడ నడుస్తూ ఉంటే ఆ వెనక జుట్టు నేలంతా తుడుస్తున్నట్టుగా ఈడుస్తున్నట్టుగా ఉంది. దాని నిండా కొండ మల్లె పువ్వులు పెట్టుకుంది, మల్లె పువ్వులు శుభ్రంగా పెట్టుకుంది అన్నమాట. చేతులకి ఇక్కడ దాకా బంగారపు గాజులు వేసుకున్నది. ఈ విధంగా సర్వాంగ సుందరి అయి బయలుదేరింది.
కాంచన కొండల కాంతులు గండయుగంబున క్రేళ్ళు రుకన్ జడపై మించిన మేలిమి మల్లెల తావులు మెచ్చి మదాళులు మింటనురాన్ అంచిత కంకణహార రుచుల్చలు వారగ పైవలు వంచల మించించు కదారగ ఇందు నిభానన ఏగె కుమారుని ఇంటికి నై.
చెవులకి బంగారపు కుండలాలు, ఈ కుండలాలు కాంతేమో బుగ్గల మీద పడి బుగ్గలు తడుక్కు తడుక్కుని వెరిసిపోతున్నాయి. ఇక నల్లని ఒత్తైన జుట్టు తుమ్మెద రెక్కల్లా కనపడుతున్నది. పట్టు వస్త్రం నేల మీదకి ఏడవబడుతున్నది. చేతులకి వేసుకున్న గాజులు నడుస్తున్నప్పుడల్లా టింగ్ టింగ్ అని ఒక అందమైన శబ్దం చేస్తున్నాయి. ఆవిడ కొండ మల్లె పువ్వులు పెట్టుకుంది సెగలో. ఆ మల్లె పువ్వుల మీద ఉన్న సువాసనకి రకరకాలైనటువంటి తుమ్మెదలు వచ్చాయి. ఆ తుమ్మెదలు ఝంకారం చేస్తున్నాయి. ఇలా పరమసుందరాకారంతో పూతన నిజంగా లక్ష్మీదేవియే వచ్చిందా అన్నట్టుగా మారు వేషంతో శ్రీకృష్ణుడు ఉన్న ఇంట్లోకి వెళ్ళింది. ఆ సౌందర్యాన్ని చూచారంతా. లక్ష్మీదేవి ఏ కారణం చేతనో వైకుంఠం విడిచి భూలోకానికి వచ్చింది, మారు వేషం వేసుకుంది, అందుకే ఈవిడ ఆ శోభతో ఉంది అనుకున్నారు వాళ్ళు. చూసారా, దీన్ని బట్టి వేషాలను చూసి మోసపోతారట చాలామంది. అది నకిలీ రోల్డ్ గోల్డ్, గోల్డ్లో కనపడుతుంది. అసలు నిజమే, సహజంగా కూడా బంగారం కంటే దొంగ బంగారం బాగా మెరుస్తుంది. అందగత్తెల కంటే మేకప్ చేసుకునే వాళ్ళు టెంపరీగా బాగా కనపడతారు. ఎప్పుడైనా భూలోకంలో అసలు కంటే నకిలీ తొందరగా ఆకర్షిస్తుంది, అసలు విషయం తర్వాత బయటకు వస్తుంది. అందుకే మహానుభావులు సుభాషితాల్లో ఏమన్నారు, కాకః కృష్ణః పికః కృష్ణః కోభేద పికకాకయో వసంతకాలే సంప్రాప్తే కాకః కాకః పికః పికః అని. కాకి నలుపే కోకిల నలుపే, కాకహ కృష్ణ కాకి నలుపు, పికహ కృష్ణ కోకిల కూడా నలుపే. కోభేద పిక కాకయో, ఈ కోకిలకి కాకి మధ్యలో భేదం ఏమిటి, చూడగానే ఎలా కనిపెడతాం. బాగా అలవాటున్న వాళ్ళు అయితే కనిపెడతారు, కానీ లేని వాళ్ళు కనిపెట్టలేరు కదా. అందరూ ఒక రకంగానే ఉంటారు కదా, లవ్ జిహాద్గాళ్ళు మా హిందువులు ఒకే రకంగా ఉంటారు, కానీ కనిపెట్టడం ఎలాగా అంటే, వసంతకాలం రాగానే, వసంత ఋతువు రాగానే కాకి కాకే కోకిల కోకిలే, కోకిల పంచమస్వరంతో కూస్తుంది, కాకి ఎప్పుడు కావ్ కావ్ అంటుంది, దాని బతుకంతే. అలాగే ఒక వ్యక్తిని చూడగానే వీడు అవునా కాదా, ధర్మాత్ముడు అవునా కాదా అంటే వాడిని నీ గోత్రం ఏమిటి, నీ ప్రవరం ఏమిటి, నీ పనస ఏమిటంటే నస మొదలవుతుంది. అలా జరిగిందండి మాకు. అనకూడదు కానీ ఒకడు వచ్చాడు, వాడి పేరు ఆశీర్వాద్ అంట పైగా. సరే, అప్పుడు ఆశీర్వాదం తెలియదు నాకు. గురువుగారు మీ ఆశీర్వాదం కోసం వచ్చానన్నాడు. మాది భారద్వాజ గోత్రం అండి అన్నాడు. ఆహా అలాగా, ప్రవర్ ఏమిటన్నా. ప్రవర్ అంటే ఏంటండి అన్నాడు. అక్కడ సగం దొరికాడు. సరే పోనీ మీ వేదం ఏమిట్రా అన్నాం. ఏదో చెప్పుకొచ్చాడు వాడు. అదే అండి, ముందు ఋగ్వేదం అన్నాడు, ఎదుర్వేదం అన్నాడు, అధర్వణ వేదం అన్నాడు, చివరికి మొత్తం మీద లేదండి శుక్ల ఎదుర్వేదం అన్నాడు, ఎక్కడో అన్నట్టున్నాడు. అయితే శుక్ల ఎదుర్వేదం స్వరం ఏమిట్రా అన్నాను. ఇంకేం స్వరం, అడిలి పారిపోయాడు. అయితే అదృష్టం ఏంటంటే వాడు నిజంగా చదువుకోవడానికి వచ్చాడు, అందుకని మా నాన్నగారి కాళ్ళు పట్టుకుని వాడు ఆశీర్వాదం అనే పేరు ఉన్నదండి, గురువుగారి దగ్గరకు వస్తే నాకు పాఠం చెప్పరేమో అని అబద్ధవాడానండి, నేర్పమన్నాడు. నేర్చుకున్నాక నాకు సేవ చేశాడు, చాలా కాలం సేవ చేశాడు. వాడు ఎక్కడికి వెళ్ళినా బండి మీద తీసుకెళ్లేవాడు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే నిజానికి కులము మతము దాచుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా చెబితే మేము ఎందుకు చెప్పాము, మోసం ఎందుకు అంటున్నాను నేను. అదృష్టం ఏంటంటే వాడు పుట్టు క్రిస్టియన్నే, కానీ నా దగ్గరకు వచ్చాక సంస్కృతం తెలుగు నేర్చుకొని కొంత శుద్ధి కూడా పొంది హిందూగా మారి దాదాపు 1986 నుంచి 96 వరకు సేవ చేశాడు. ఇప్పుడు ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళాడో కనపట్టలేదు, ఒకసారి వెతకాలి. ఈ పురాణం విన్నట్టయితే వాడు ఎక్కడున్నా మళ్ళీ కనపడితే బాగుండనిపిస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు ఎంతోమంది చదువుకున్నారు నా దగ్గర, ఎంతోమందికి కవిత్వం నేర్పాం, కొంతమంది పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పద్యాలు రాసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే తర్వాత మళ్ళీ మతం పెచ్చలోబడి దేశానికి ద్రోహం చేయకుండా ఉంటే చాలు. అందుకని పాఠం నేర్పే ముందు వాడి బుద్ధిని పరీక్షించాలి అని శాస్త్రం చెబుతున్నది. గోవింద, ఈ విధంగా ఈ నకిలీ స్త్రీ కుహనా సుందరి వచ్చింది, దాన్ని లక్ష్మి కింద భావించారట వాళ్ళు. ఆవిడ వెళ్ళింది ఉయ్యాల తొట్టి దగ్గరికి వెళ్ళింది, తొట్టిలో పడుకుని గుర్రు పెట్టినట్టు నిద్రపోతున్న కృష్ణుడి దగ్గరికి వెళ్ళింది. నా బాబు నా బాబు, ఆకలితో ఏడ్చినట్టున్నావు, ఇక్కడ ఎంతమంది బాలింతరాళ్ళు ఉన్నారు, ఒక్కరు కూడా నీకు చనుబాలిచ్చి నీ ఆకలి తీర్చటం లేదు కదా, వీళ్ళు ఆడవాళ్ళేనా అని వాళ్ళని తెప్పింది. తల్లులకి లేదట ప్రేమ, ఈవిడికి వచ్చిందిట పాపం ప్రేమ. నాయన నా చనుబాలు ఎక్కువ తాగక్కర్లా, ఒక్క గుక్కెడు తాగామనుకో ఆ తర్వాత నా సంగతి లోకానికి తెలుస్తుంది, నువ్వు నిద్రపోతావు శాశ్వతంగా, అంటే నువ్వు చచ్చిపోతావు అని ఉద్దేశం. నా గొప్పతనం లోకానికి తెలుస్తుంది, నీకు పాలిచ్చాక ఇక్కడ నేనుండనోయ్, నీకు పాలిచ్చాక నేను పైకి పోతానంది. దాని ఉద్దేశం ఏమిటి, పైకి పోతానంటే ఆకాశంలో ఎగిరిపోతానని. నిజంగా పైకే పోయింది, ఉన్న విషయం తెలియకుండా నేను ఓటమిటి వచ్చిందనమాట. చను నీకు కుడుప చాలిడి చనువారలు లేరు, నీవు చనవలనను చనుగుడిపి మీద నిలుకడ చనుదానననంగ వేడక జను జనుగుడుపను. నీకు పాలిచ్చేవాళ్ళు లేరు, నీకు పాలిచ్చిన తర్వాత నువ్వు పోతావు నిద్దట్లోకి శాశ్వతంగా. నీకు పాలిచ్చాక నేను కూడా హాయిగా నిద్రపోతాను, పైకి పోతాను అని వ్యంగ్యంగా పలికి కృష్ణుడిని పట్టుకోబోతుంటే యశోద రోహిణి వచ్చారు. ఎవరమ్మా నువ్వు, మా పిల్లవాడికి నీ పాలు ఇవ్వడం ఏమిటి, తల్లి పాలు లేవా, ఆగాగల ఎవరి పాలు పడితే వాళ్ళ పాలు మా అబ్బాయి తాగడనగానే కోపంతో చుర్రునిలా వెనక్కి తిరిగి చూసి అలా మాయ పన్నింది. శాంబరీ మాయ అని ఒక మాయ ఉన్నది దాని దగ్గర, రాక్షసుల దగ్గర పూర్వం శాంబరీ మాయలు ఉండేవి. ఈ మాయతోటి వాళ్ళందరినీ స్తంభింపజేసింది, అంటే వచ్చేవాళ్ళు వచ్చినట్టే శిలా విగ్రహాలు అయిపోయారు మొత్తం. యశోద రోహిణి ఆడవాళ్ళు కుర్రాళ్ళు అందరూ రాతిబొమ్మలు అయిపోయారు అన్నమాట, టిక్కన అలా బిగుసుకుపోయారు. అలా అందరినీ స్తంభింపజేసి కుర్రవాడిని పైకెత్తింది. ఆయన నిద్రపోతున్న పాము లాంటి వాడిని గ్రహించలేక లే నా బాబు అంటూ ఉంటే బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నట్టలా. ఆయన ఒళ్ళు విరుచుకుంటే ఎంత రుచిగా ఉందో, ఎంత బాగుందో అన్నారు. ఆయన ఆవులించట, ఆవులింత కూడా పరమ మనోహరమే, ఆ నోట్లోంచి వచ్చే సువాసన అంత బాగుంటుంది. అసలండి సహజంగానే పిల్లలు పాలు తాగే పిల్లలు కనుక ఆవులిస్తే నోట్లోంచి మంచి వాసన వస్తుంది, దిక్మాల ముసల్తనం వచ్చాక దరిద్ర వాసన వస్తాయి. కానీ ఆ బాల్యంలో సహజంగా పిల్లలకి బాగుంటుంది. అందునో కృష్ణ పరమాత్ముడి నోటి నుంచి వచ్చే సుగంధం పీల్చింది, దాని పుణ్యం పుచ్చిపోయింది, పాపిష్టానికి కూడా యోగం పట్టిందన్నారు. అంతటి పరమాత్ముడిని చేత్తో ఎత్తుకోగలిగింది. అప్పుడప్పుడు దాని మీద నాకు ఈర్ష్య వస్తుందన్నమాట, నువ్వు ఏ జన్మలో పుణ్యం చేసేవే బాబు, కేవలం 5-6 రోజుల బాలుడైన పసిపాపని కృష్ణుడిని ఎత్తుకోగలిగావు అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి పూర్వజన్మలు ఉన్నాయి, అవన్నీ తర్వాత చెప్పుకుందాం. ఆయన మెల్లగా కళ్ళు విప్పాడు. మేల్కొన్న తెరగున మెల్లన కనువిచ్చి క్రీగంట చూచుచు కిదికి నీల్గి ఆ కొన్న యుజనూది ఆదరంబున చాచి బిగిచన్ను గవకేల పీడించి కబళించి గ్రొక్క గ్రొక్కకు గుటుకు గుటుకు మనుచు ఒక రెండు గ్రొక్కల వివిధ ప్రాణములు సైతము మేనిలో సత్వమెల్ల త్రావే అదియును గుండెలు తల్లడెల్లా జిమ్మది రుగుచు నిలువక శరము వ్రాల ఇతర బాలుర క్రియవాడవీవు కావు సన్ను విడువుము విడువుము చాలు ననుచు. అలా మెలకు తెచ్చుకున్నట్టుగా కళ్ళు విప్పాడు, ఆకలితో ఉన్నట్టుగా నటించాడు, ఆవులించాడు. సుతిమెత్తనైన చిట్టి చిట్టి చేతులు, చిగురుటాకుల్లో కోవలంగా ఉన్న చేతులతో కఠినమైన దాన్ని స్తనం తీసిన ఒట్లో పెట్టుకున్నాడు. ఆకలితో ఉన్నట్టుగా గట్టిగా ఒక్క నొక్కురికాడు. నిజానికి కృష్ణుడు 5-6 రోజులు బాలుడట. ఆయన చేత్తో పట్టుకుంటే ఎలా ఉండాలి? ఏదో ఆకు చిగురుటాకు పూలరేకు పడినట్టు ఉండాలి. కానీ ఆయన టక్కర పట్టగానే ఇనప పట్టకారాతో పట్టినట్టు పట్టేశాడు. అందుకే పాపాత్ములకి కఠినాతి కఠినుడు, పుణ్యాత్ములకి కుసుమ కోమలుడు. పట్టి నోట్లో పెట్టి భర్రుమని మొత్తం లోపలున్న ప్రాణవాయువులు, రక్తం, మాంసం, జవసత్వాలు, పంచప్రాణాలు పీల్చిపారేయడం మొదలెట్టాడు. స్ట్రా వేసి కూల్ డ్రింక్ తాగినట్టుగా గడగడగడ తాగేశాడు మొత్తం. 2 కుక్కల్లో గుటుక్ గుటుక్కుని లాగాడు. దాని ప్రాణములన్నీ ఆయన శరీరంలోకి వెళ్ళిపోతూ ఉంటే దాని గుండెలు గిరగిర తిరిగిపోయాయి, కళ్ళు బైర్లు గమ్మాయి, భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నదని దానికి అప్పుడు అర్థమైంది. దాని కళ్ళే తిరిగి తట్టుకోలేకపోయింది ఆ బాధ, గుండెలు బాదుకున్నది, పిల్లవాడిని బాధేసింది చేతులతోటి, పెద్ద పెట్టును అరిచింది, జుట్టు పిక్కుంది బాధ తట్టుకోలేక, ఒరే నాయన ఈ చండుబాలతో 1,000 మందిని చంపానరా, నువ్వు అటువంటి పసివాడివి కాదు, నా పాలు విడిచిపెట్టు నాయనా, బాలుడా ఇంకెప్పుడు ఎవరి జోలికి వెళ్ళను, నన్ను విడిచిపెట్టరోయ్ విడిచిపెట్టరోయ్ అని అరిచి వాణ్ణి కాళ్ళు పట్టుకుని ఎంత లాగుదామని ప్రయత్నించినా వెల్డింగ్ చేసినట్టు అతుక్కుపోయాడు. ఆయన వదలడు, గట్టిగా పట్టుకున్నాడు. ఆయన భగవంతుడిని ఒకసారి మనం పట్టుకుంటే ఇక తర్వాత ఆయన వదలడండోయ్, దాన్ని గట్టిగా పట్టాడు. ఆ రకంగా ఆ దెబ్బతో అరుచుకుంటూ అరుచుకుంటూ గుమ్మం దాటి బయటకు వచ్చింది. 84 స్తంభముల భవనం ఎప్పటికి కూడా ఉన్నది. చౌరాసి భవన్ అంటారు హిందీ వాళ్ళు దాన్ని. ఈసారి రేపల్లి వెళ్ళినప్పుడు తప్పక చూడండి దాన్ని. ఆ బిల్డింగ్ బయటకు వచ్చింది. రావడంతో అలా వెళ్ళకిలా ఢామ్ అనే శబ్దంతో పడిపోయింది. దాని ప్రాణవాయువులు ఆయనలో కలిసిపోయాయి గనక. ఆ పడిపోతున్నప్పుడు అది అరిచింది. ఆ అరుపులకి ప్రపంచం తల్లకిందులైపోయిందిట. అదరి కొండలతోడ భూమి గ్రహతారానీకముల్ మింటిపై బెదరిల్ దిక్కుల మారు మ్రోత లెసగిల్ భీతిల్లి లోకంబులుం కదలంబారెను వజ్రభిన్నగిరి రేఖల్ పూర్వదేహంబుతో త్రితసిద్ధముసిని కూలి కుయ్యడిన తద్దీర్ఘోరు ఘోషంబులన్. కొండలతో గుట్టలతో ఉన్న ఈ భూమండలం గిరగిర గిరగిర తిరిగిపోయి అదిరిపోయింది. ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలు గతులు తెప్పాయి. దిక్కులు మారుమోగిపోయాయి. సప్త సముద్రాలు పొంగి పైకి లేచిపోయి చెలియలికట్ట దాటి తుఫాను తెచ్చిపెట్టాయి. ఈ విధంగా ప్రపంచమంతా ఒక క్షణకాలం గింగిరాలు పోయిందట. అందరికీ చెవులు దద్దరిల్లిపోయాయి. అంత అరిచి ఆ రాక్షసి వెళ్ళకిలా పడిపోయింది. అది దేవతలను కూడా భయపెట్టిందన్నారు. త్రిదశధ్వంసిని అంటే దేవతలను కూడా ధ్వంసం చేసింది. అది కూలి కింద పడిపోతున్నప్పుడు అరిచిన అరుపులతో ప్రపంచానికి ప్రళయం వచ్చినట్టయిపోయింది. ఇక దాని శరీరం ఎలా ఉన్నది? ఎలా వెళ్ళకెలా పడిపోతే దారుణ లాంగూల దండదంతంబులు, పెద్ద పెద్ద నాగళ్ళు ఎలా ఉంటాయి, నాగలి అంచులు. ఆ రోజుల్లో పెద్ద పెద్ద నాగళ్ళ అంచులు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి దంతాలు. అంటే ఒక్కొక్క దంతం నాగలిలాగా పొలం దున్నుకోవడానికి ఉపయోగించవచ్చు అన్నమాట. నగగహ్వరము బోలు నాసికయును, పెద్ద పెద్ద కొండగుహలు ఉంటాయి చూసారా, కొండగుహల్లో ఉన్నాయట ముక్కు రంధ్రాలు. ఒక్కొక్క ముక్కులో దూరితే 100,000 మంది మీటింగ్ పెట్టుకోవచ్చు, కాకపోతే దిక్కుమాల ముక్కది. అంతంత కొండగుహలా ఉన్న ముక్కులట. ఇంకా పొట్ట ఎండిపోయిన పెద్ద చెరువులో ఉన్నది. చేతులు 2 తాడిచెట్లలా పొడుగ్గా ఉన్నాయి. కాళ్ళు 2 అలా విడదీసుకుని పడుకుని ఉన్నది. ఇక తల వెంట్రుకలు 2 కొట్టేసి అక్కడ పారేశారట. ఆ చెట్లు గాలికి అటు ఇటు కదులుతున్నాయట, అలా ఉన్నాయట వెంట్రుకలు. తాడి చెట్లు, దెబ్బ చెట్లు, దెబ్బ చెట్లు, ఆ చెట్లే తల వెంట్రుకలు అన్నట్టుగా గరుకుగా భయంకరంగా ఉన్నాయి. చీకటి నూతుల చెనకేడు కన్నులు, కళ్ళు పాడుబడిపోయిన నూతుల్లో ఉన్నాయి. ఈ విధంగా కలిగి షక్రోశ దీర్ఘమై 6 రెళ్ళు 12 మైళ్ళు పొడుగుందన్నారు దాని శరీరం. భాగవతంలో రాశారు 12 మైళ్ళు ఉంది దాని శరీరం. అంత భయంకరమైన ఆ శరీరమును చూచి అది చావడంతో మాయపోవడం వల్ల స్తంభించిపోయిన గోపాలకులంతా మళ్ళీ యథాస్థితికి వచ్చారు. ఆ యథాస్థితికి వచ్చిన వాడు ఇప్పుడు చూచి వణికిపోయి మళ్ళీ స్తంభించిపోయారు. ఇందాక మాయ వల్ల బిగుసుకుపోయారు, ఇప్పుడు భయంతో బిగుసుకుపోయారు. దగ్గరికి కదలటం లేదు, దాని దగ్గరికి వెళ్ళరు,
ఎవడికి వాడే పక్కవాడి భుజంపై చెయ్యేస్తే వాడు హాహాహాని కిందపడిపోవడం మొదలెట్టాట స్పృహ తప్పి పోతనేమోననే భయంతో. ఈ విధంగా అందరూ ఏడుస్తూ ఉన్న సమయంలో ఆ జరభిరండ రక్కసి నైజ శరీరంబు నేల నలియంబడిన యోజనమున్నరమేరధరాజంబులు నుగ్గులయ్య రాజవరేణ్య. ఆ కపటి వంచికి మోసగత్తి అయిన రాక్షసి నేల మీద నిజరూపంతో పడితే దాని శరీరం కింద పడి బృందావన ప్రాంతంలో 12 మైళ్ళ పొడుగుతో ఉన్న పెద్ద పెద్ద చెట్లు గుండ పిండైపోయాయి, కారప్పుడైపోయాయి, నుగ్గులైపోయాయి ఏకంగా. అయినా కృష్ణుడు గుండెల మీద ఇంకా పాలు తాగుతున్నట్టుగా చన్నును ఒట్టో పెట్టుకుని ఆడుకుంటూనే ఉన్నాడు. ఆయన మాత్రం వదలలేదు, చచ్చినా వదలన్నాడు, చచ్చినా వదల బొమ్మాళి అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఆయన దాన్ని ఆ స్థనం నోట్టోనే పెట్టుకుని ఉన్నాడు. ఆయన కారణం ఏమిటో తెలుసా? విషధర రిపు గమ్మనున్న కున్ను విషగళ్ళ సఖున్న కున్ను విమల విషశయ్యనున్న కున్ను విషభవ భవ జనకున్న కున్ను విషకుచను విషము గొనుట విషమే తల్లపన్. విషధరము అంటే పాము. పాముల్ని సేమ్యాలు తిన్నట్టుగా నూడిల్స్ తిన్నట్టుగా తినేసేవాడు ఎవరు? గరుత్మంతుడు. కాబట్టి విషధర రిపుడు అంటే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుని మీద ఎక్కి తిరిగే కృష్ణుడికి ఈ విషం ఒక విషమా? ఎంత అందమైన ప్రయోగం. విషధర రిపు గమనునకును అంటే గరుడ గమనునకు ఈ విషం ఓ లెక్క. ఆయన ఈ విషసర్పాలని అలా చీల్చి తింటాడు. ఆయన మీద ఎక్కి తిరిగే పరమాత్మకి ఇంకెంత శక్తి ఉంటుంది? కాబట్టి ఈ పూతల చనుబాలలో విషం విషమే కాదు. విషగళ్ల సఖునకును విషం కంఠంలో పెట్టుకున్నవాడెవరు? శివుడు. శివుడికి ఆత్మీయ మిత్రుడు, ఆ ఇద్దరు ఒకటే. అటువంటి శివమిత్రునికి విషకంఠుని మిత్రునికి ఈ విషం ఒక విషమా? విమల విషశయ్యను నకున్. విషము అంటే నీరు అని ఒక అర్థం అనమాట. అమృతమన్నా జీవనమన్నా వనమన్నా విషమన్నా నీరు. ఎప్పుడూ పాల సముద్రంలో ఉండే నీటిలో పడుకునే ఆయనకి ఈ విషం ఒక లెక్క. ఇక్కడ ఈ మాట ఎందుకు వాడారో తెలుసా? విమల విషశయ్యనుడు అంటే క్షీర సముద్ర జలమునందు పడుకునివాడు. ఏ అసలు దీనికి ఈ విషానికి సంబంధం ఏమిటంటే పాల సముద్రం చిరిగితేనే కాలకోట విషం పుట్టింది. కాలకోట విషం పుట్టడానికి మూల కారణమైన సముద్రమే ఆయన నివాస స్థానం అయితే ఆ విషంలో ఇంత పెసరు విషం చనుబాలలో పెట్టుకుందది, ఆ చనుబాలలో విషం ఆయన ఏం చేస్తుంది అని చెప్పడానికి అంత విశేషణం వాడారు. విషభవ భవ జనకునకును. విషము అంటే నీరని చెప్పాను కదా. విషభవము అంటే నీటిలోంచి పుట్టేది తామర పువ్వు. అందులోంచి పుట్టినవాడు బ్రహ్మ. ఆ బ్రహ్మగారికి బాడీ ఇచ్చిన డాడీ టీనే. అసలు ఎంత ప్రయోగం ఉండదు గొప్ప. విషభవ భవ జనకునకును. విషభవ తామర పువ్వు, అందులోంచి భవ పుట్టినవాడు బ్రహ్మ, ఆ బ్రహ్మకి జనకుడు, ఆయనకి బ్రహ్మగారి తండ్రికి ఈ విషం ఒక లెక్క. అందుకని విషకుచ చను విషము కొనుట విషమే తలపన్. అందుకే ఆడుకుంటున్నాడు ఆయన. అప్పుడు యశోదా రోహిణి వచ్చి నాయన దరిద్రపు రాక్షస వేద ఇంక ఉండకరా బాబు అని తీసుకొచ్చి స్నానం చేయించి యమునా నదిలో ఉంచి ఆవు మూత్రం చుట్టూతా తిప్పి గోమయం పూసి ఆవు తోక చుట్టూతా తిప్పారు. గోవు యొక్క పుచ్చని తిప్పితే పిల్లలకి బాలారిష్టాలు ఉండవు. అందుకని ఇక్కడ చిత్రం ఏమిటి? ఆయన కృష్ణుడు. ఆ కృష్ణుడి దగ్గరకు వచ్చి నారాయణుడు నడుము రక్షించుగాక, అజుడు పాదములు రక్షించుగాక, నరసింహుడు వెన్ను రక్షించుగాక, విష్ణువు అంతటా రక్షించుగాక అని విష్ణునామములు చదివి విష్ణువు నిన్ను రక్షించాలి అంటున్నారు విష్ణువుని. కాబట్టి భగవంతుడు డైరెక్ట్గా వచ్చిన ఆయన్ని మనం గుర్తించాం. నిజంగా వెంకటేశ్వర స్వామి తన హుండీలో డబ్బు తీసుకుంటామంటే ఆయన కూడా అరెస్ట్ చేస్తారు కాపలవాడు. ఏం మనుషులండి వీళ్ళకి, బుర్ర ఉండదన్నమాట. అర్థం చేసుకునే అవకాశం ఉండదు. ఆయన్ని హరి రక్షించుగాక అన్నారు. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి నంద మహారాజు గారు వచ్చారు. 12 మైళ్ళ పొడుగు నుంచి దాని శరీరం పక్కనే నడుచుకుంటూ వచ్చారు. ఇదేంటారు వెల్కమ్ బోర్డు ఎంత పొడుగుందని. వసుదేవుడు చెప్పనే చెప్పాడు. ఏమని అక్కడ గజ్జన్ రాశారు పోతన గారు. అంత నందగోపుండు పోతన కళేబరంబుగాంచి వసుదేవుండు మున్నుత్పాతంబులు ఎరింగి చెప్పిన అతండు మహాయోగి అని పొగడి కఠోరంబగు పోతన యొడలు కుఠారంబుల నరికి తమ కుటీరంబులకు దవ్వగు పటారంబున పటీరంబు గ్రహించి దహించిరంతా అని కొన్ని చోట్ల గజ్జన్ రాస్తాడు ఆయన. వసుదేవుడు చెప్పనే చెప్పాడు పిల్లవాడికి ప్రమాదమని. అది నిజంగా ఎదురయ్యింది. ఈ పోతన కంసుడు పంపగా వచ్చి ఆయన చంపబోయింది. నా అదృష్టం ఆ పెద్దలు అనుగ్రహించారు. నేను విష్ణుభక్తుండి శివభక్తుండి, అందువల్ల శివకేశవులు ఇద్దరూ కలిసి మా బాబుని రక్షించారనుకుని ఆనందపడ్డాడు. ఇప్పుడు ఈ శవాన్ని ఎలా తగలబెట్టాడమా? సామాన్యంగా ఒక 6 అడుగులు పొడుగున్న వాడినే 4 వయ్యాలి. ఇది చూస్తే 12 మైళ్ళు పొడుగుంది. ఇంత శరీరమును మొయ్యడం కష్టం కనుక వెంటనే ఆయన ఏమన్నాడు, ఒరే తెండ్రా గొడ్డళ్ళు, తెయ్యండిరా గొడ్డళ్ళు, నరకండి, పటాపట శరీరం అంతా నరికి ఎవడు ఎంత ముక్క మొయ్యగలిగితే అంత ముక్క ఊరవతలకి తీసుకుపోయి అడవిలో తగలెడదామన్నాడు. ఆ విధంగా అందరూ గొడ్డళ్ళు వచ్చుకున్నారు. కుఠారము అంటే గొడ్డలన్నమాట. కఠోరంబగు పోతన యొడలు కుఠారంబుల నరికి, కఠోరమైన కఠినమైన దాని శరీరాన్ని గొడ్డళ్లతో ముక్కలు ముక్కలుగా నరికారు. నా పొట్టివాడు గోరు ఇంత పెసరం వేయగలరు, కాస్త ఇలాంటి వాళ్ళు చెయ్యి వేయగలిగారు. అలా ఎవడు ఎంత పార్టు కావాలంటే అంత పార్టు చొప్పున నరికి పట్టుకుపోయారు. ఈ మొత్తం అవయవాలన్నీ తీసుకుపోయారు. ఆ దిక్కుమాలిన శరీరం నరుగుతూ ఉంటే వచ్చిన రక్తం శుద్ధి చేయడానికి యమునా నదికి 3 రోజులు పట్టిందన్నారు. దాని బ్లడ్ సామాన్యమైందా? అది ఏ గ్రూపో తెలియదు, కానీ అది తెలిస్తే వద్దులండి దిక్కుమాల రాక్షస రక్తం అనకెందుకు. కానీ ఏకంగా తెలంగాణకు ఏపీకి అందరికీ బ్లడ్ డొనేట్ చేయొచ్చు అనమాట. అంత రక్తం మాటలా 12 మైళ్ళు పొడుగుంది దాని శరీరం నుంచి. అంత రక్తం ఎంతమంది రక్తం తాగిందో. ఆ రక్తం మన శరీరాల్లోకి వెళ్ళిందంటే కలుషితం అయిపోతుంది. వీడు కూడా రేపటి నుంచి దేవ పాపిని అంటాడు, పుణ్యం పోయి. అలాంటి రక్తాలు మనకు వద్దులేండి. దిక్కుమాల వాడు ఎప్పుడో చచ్చిపోయట, ఎన్నాళ్ళైనా ఆ రక్తం ఎంటరేటండి. పోతన శరీరంలోంచి వచ్చిన రక్తమే యమునా నదిలో కలిసిపోయి మొత్తం శుద్ధి అయిపోయింది. ఇక వాడు చూస్తే వాడు మొహం, వాడు ఎంత ఉన్నాడో తెలియదు, అసలు ఉన్నాడో లేదో తెలియదు. పోను ఉన్నాడు అనుకుందాం, 4 మేకులు కొడితే ఆ రక్తం కారిపోవడానికి 8 రోజులు పడుతుంది గట్టిగా, 1/2 గంటలో పోతుంది. ఉన్న రక్తం అంతా అసలు ఆనాడే తాగేసి ఉంటారు స్ట్రా వేసి. ఇవన్నీ ఎక్స్ట్రాలు కాకపోతే ఇంకా వాని రక్తము నిన్ను రక్షించు అంటాడు. వాడి దగ్గరే రక్తం లేక మనల్ని రక్తం ఇవ్వండి అంటూ అంటే ఏం చేస్తాం, కలియుగ ప్రభావం ఇది. సరే ఇదో పక్కన పెడితే ఇప్పుడు దాని శరీరం శుద్ధి చేసిన తర్వాత ఈ ముక్కలన్నీ అడవిలోకి తీసుకెళ్ళి పెద్ద పెద్ద దొంగలు వేసి ఆ దొంగల మీద పడుకోబెట్టి తగలబెట్టారు. వేప దొంగలైతే శుద్ధి అవుతుంది, బ్యాక్టీరియా ఉండదు. అప్పుడు ఆ దొంగల మీద పడుకోబెట్టి తగలబెడుతూ అంటే అప్పుడు తమాషా జరిగింది. పొగిలి పొగిలి కాలు మగువ దేహంబున అగరు పరిమళముల పొగలు వెడలే దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రావబడుట చేసి భూవరేంద్ర. పటాపటా అనే శబ్దంతో చితి పేలిపోయింది. కట్టెలు పగిలి నిప్పురవ్వలు పైకి లేస్తున్నాయి. దాని శరీరంలో ఉన్న అవయవాలన్నీ కాలి బూడిదైపోతున్నాయి. ఆ సమయంలో ఆ చితి మీద నుంచి పొగ గుప్పు గుప్పుమని పైకి వచ్చింది. ఆ పొగ ఎలా ఉందట, అగరుత్తులు గుట్టలు గుట్టలుగా తెచ్చి తగలబెడితే ఎలాంటి సువాసన వస్తుందో అటువంటి సువాసన వచ్చింది. అగరు పరిమళముల పొగలు వెడలి. అది నిజంగా పరమ పాపాత్మురాలు. దాని శరీరం తగలబడితే ఆ శరీరము నుంచి దుర్వాసన రావాలి, కానీ సువాసన ఎలా వచ్చింది అంటే కారణం శ్రీకృష్ణుడు ఆవిడ పట్టుకుని ఆవిడ స్తనం నోట్లో పెట్టుకుని దాని పాలు తాగాడు. ఆయన తాగింది పాలు కాదు, పాపాలు. అందువల్ల పాపాలన్నీ ఆయన కడుపులోకి వెళ్ళిపోయి దాంతో అది శుద్ధి అయిపోయింది. ఆ దెబ్బతో శ్రీకృష్ణుడి కన్న తల్లిలాగా అది కూడా ఉత్తమ గతులకు వెళ్ళింది. అందుకే శరీరం నుంచి సువాసన వచ్చింది. మహాపాపములను తొలగించే శక్తి పరమాత్మునికి మాత్రమే ఉన్నది. విష్ణువునకు ఒక్కే ఒక్కసారి విషముతో కూడిన చండుబాలిచ్చిన బాలహంత్రి ఆయనలో కలిసిపోతే ఆయనని కని పెంచి రోజూ పాలిచ్చే తల్లులకి ఎటువంటి గతులు వస్తాయో ఎవరైనా ఊహించగలరా? పాలు రోజు కృష్ణుడికిచ్చే ఆవులట పాల్గురిసిన ధేనువులు ముక్తి కొనల చెరించును అన్నారు. హరి ఆరగించుటకు పాల్ కురిసిన ధేనువులు ముక్తి కొనల చెరించును. శ్రీకృష్ణుడు తాగడానికి పాలిచ్చిన ఆవులన్నీ గోలోకానికి వెళ్ళిపోయాయి ఆయన అనుగ్రహంతో. మోక్షము యొక్క తొట్ట తుది కొనకు వెళ్ళిపోయాయి. ఆ పూతన శరీరం నుంచి వస్తున్న సువాసన పీల్చి ఆశ్చర్యపోయి ఇది దుర్మార్గురాలు, దీని శరీరం నుంచి ఈ సువాసన ఎలా వచ్చిందో అని కృష్ణుణ్ణి పరమాత్మగా గ్రహించలేని నందాదులు ఆశ్చర్యంతో ఇళ్లకు వెళ్ళిపోయారు. ఈ విధంగా కృష్ణుడు సరిగ్గా కళ్ళు తెరవని పసిబాలుడై కేవలం 6వ రోజున పూతనా సంహారం చేశాడు. మరిన్ని లీలలు చెప్పుకునే ముందు రేపొక్కరోజు కవితా సమ్మేళనం ఉన్నది కనుక అది కూడా ఒక యోగం. రేపు శతావధాన కార్యక్రమం, దాని విశేషాలు పవనుడు పవన వేగంతో చెబుతాడు. ఇప్పటికే చల్లని పవనాలు వీస్తున్నాయి ఓ పక్కన, కనుక కాస్త తొందరగా కానిద్దాం.
ధ ధన్యవాదపూర్వక నమస్తులు గురువు గారు. రేపు గురువు గారి 27వ శతావధానం ఇక్కడ దుబాయ్లో మనం జరుపుకోబోతున్నాం. ఉదయం 8 గంటలకల్లా అందరూ విచ్చేసి ఇక్కడ సాహితీ సమ్మేళన కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా ప్రార్థన. ఈ శతావధానానికి సంచాలకత్వం వహించేది ఉప్పలధడియం భరత్ శర్మ గారు. ఒకసారి లేచి వారిని కలిసింది.
అతడేనండి నాకు ప్రియ శిష్యుడు, వాడు మంచి పండితుడు, బాలుడు, ప్రస్తుతానికి 27 నుండి 21లో గడువు పెడుతున్నటువంటి వాడు. కాకపోతే గురువు గారి కంటే కాస్త వెయిటేజ్ ఎక్కువ ఉన్నవాడు. అదొక భగవంతుని అనుగ్రహం. చాలా అద్భుతమైన కంఠం కూడా ఉన్నవాడు. ప్రతి సంవత్సరం గురువుగారితో ఇలాగే అన్ని చోట్లకి వచ్చే ఏర్పాటు మీరందరూ కూడా చేయగలిగితే వాడు ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు. నేను ఒక మాట చెప్పాను, మళ్ళీ అది దృష్టిలో పెట్టుకో. ఈ బయట గవర్నమెంట్ ఉద్యోగాల వల్ల వచ్చేదేం పెద్ద గొప్ప కాదు. మన ప్రణవపీఠం, ప్రవచన మండపం హైదరాబాద్లో ఆవిష్కరణ అవగానే అందులో సంస్కృతం నేర్పించడం, గురువుగారితో పాటు ఇలా కార్యక్రమాలు చేయటం, ఈ బాధ్యత నీదే, ఆ పోస్ట్ నీదే. దానికి ప్రణవపీఠానికి ప్రిన్సిపాల్ వీరు, ప్రవచన మండపానికి పురాణాలు అందరికీ నేర్పించడం. నీకు గవర్నమెంట్ వారు ఇచ్చేదానికంటే బాగా సంపాదన మేము ఇస్తాం. గవర్నమెంట్లో రిటైర్మెంట్ ఉంటుంది, ఇక్కడ రిటైర్మెంట్ లేదు. గవర్నమెంట్లో లీవ్ పెట్టుకోవాలంటే పర్మిషన్ ఉంటుంది, ఇక్కడ పర్మిషన్ అక్కర్లా. నువ్వు చేయవలసిన పని ఈ పురాణాలు 18 వ్యాప్తి చేయడానికి, ఆ పాఠశాలలో అందరికీ పాఠం చెప్పడం, స్వేచ్ఛతో కూడిన ఉద్యోగం. నువ్వే నాకు ఘనాపాఠివి, ఘనపాఠివి, నువ్వే జటాపాఠివి, నువ్వే అన్ని పాఠాలవి. ఆ విధంగా మొత్తం సామ్రాజ్యాన్ని అపూర్వంగా సంస్కృత పాఠశాలగా, పురాణ మండపముగా తీర్చిదిద్దేటటువంటి ఉద్యోగం నీకు అలా ట్రైనింగ్ అవ్వడంతో ఇచ్చేసాం.
కొన్ని వందల మంది తయారు చేయాలి పురాణ పండితులు. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ రామకృష్ణ గారు మేము దగ్గర నుండి చూస్తాం. ఆయన నాకు కుడి భుజంలో ఉంటారు, కేవలం కూడా ఉంటే చాలు.
అద్భుతం గురువు గారు, అపార కారుణ్యంతో. నిజానికి భరత్ శర్మ గారి చేత మొట్టమొదటి అష్టావధానం గురువు గారే చేయించారు ప్రణవపీఠంలో. ఆ తర్వాత శతావధానం కూడా వారే చేయించారు బళ్ళారిలో. అలా
అది కూడా జంటగా గురువు గారితో ఫస్టే
యుగల మహాశతావధానం చేశాడు. సో భరత్ శర్మ నిజంగా అదృష్టవంతుడు. గురుభక్తితో నిరంతరం అలాగే సాహిత్యం కార్యక్రమాలు చేసుకుంటూ మనం కూడా వారిని గురువు గారితో పాటుగా దుబాయ్ ఆహ్వానించుకుంటూ మరిన్ని సాహిత్య కార్యక్రమాలు చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. రేపు శతావధానం అందరికీ తెలియజేసినట్టుగా ఉదయం 8 గంటలకు ఉంటుంది. మధ్యాహ్నం భోజనాలు ఇక్కడే ఉంటాయి. ఆ తర్వాత సాయంత్రం ప్రవచనం విని మనం ప్రసాదం స్వీకరించి వెళ్ళవచ్చు. అలా రేపు కంప్లీట్గా మీరు ఇక్కడే ఉండే విధంగా మనం అదృష్టవంతులం గురువు గారి సాహితీ కార్యక్రమం అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. ఎల్లుండి రుక్మిణీ కళ్యాణం ఉంటుంది మధ్యాహ్నం 3 గంటలకి ఆదివారం. అది కూడా దానికి సంబంధించిన మరిన్ని విశేషాలు రేపు మనం తెలియజేసుకుందాం. ప్రస్తుతం ఒకసారి గురువుగారు తెలియజేసినట్టుగా గురువుగారి షష్ఠి పూర్తి వివరాలని క్లుప్తంగా ఒకసారి తెలియజేస్తాను. గురువుగారు ఇక్కడ నుండి వెళ్తున్న వెంటనే భాగ్యనగరంలో భక్తులందరూ ప్రపంచవ్యాప్తంగా అక్కడికి విచ్చేసి షష్ఠి పూర్తి మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. December 31, January 1, January 2 ఆ 3 రోజులు భాగ్యనగర్ ఫంక్షన్ హాల్లో షష్ఠి పూర్తి కార్యక్రమాలు జరుగుతాయి. మీ మిత్రులకి, మీ బంధువులకి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, మనం చాలామంది ఇక్కడి నుంచి కూడా కొంతమంది వెళ్తున్నారు నేను విన్నాను, మనందరం అక్కడ చేసుకోవడం నిజంగా మన భాగ్యం. అందులో భాగంగా అనేక యాగాలు, క్రతువులు, హరికథా కార్యక్రమాలు, పురాణ ప్రవచనాలు, అనేక కార్యక్రమాలన్నీ 3 రోజుల పాటు ఉన్నాయి భక్తులందరికీ అన్నప్రసాద వితరణతో పాటుగా. కాబట్టి ఆ కార్యక్రమంలో పాల్గొని మనం తరిద్దాం. గురువుగారు రుణం తీర్చుకోలేనిది అదే అంటూ ఉంటారు పురాణ శాస్త్రాల ప్రకారం. ఇది అవుతున్న వెంటనే గురువుగారు తెలియజేసినట్టుగా 403వ భాగవత సప్తాహం కర్నూలు నగరంలో జరుగుతోంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుందని ఇందాకే గురువుగారు మనకు తెలియజేశారు. దాని తర్వాత శ్రీలంక యాత్ర ఉంటుంది జనవరిలో. ఆ తర్వాత ఫిబ్రవరిలో అమరకంటక యాత్ర ఉంటుంది. దానికి
ఈ మధ్యలో ఏమవుతుంది, 9, 10 తారీఖులు వాడి శతావధానం హైదరాబాద్ లో తెలంగాణ సారస్వత భవనంలో.
భరత్ శర్మ గారి శతావధానానికి గురువుగారు సంచాలకత్వం వహిస్తూ జనవరిలో, ఫిబ్రవరిలో అమరకంటక యాత్రకి ముందుగా
జనవరి 9, 11 శ్రీలంక
శ్రీలంక యాత్రకి ముందు జరుగుతుంది. శ్రీలంక యాత్ర అయిపోతూనే అమరకంటక యాత్ర. ఆ తర్వాత గురువుగారి లండన్లో భాగవత్ సప్తాహం అలాగే ఈ కార్యక్రమాలు అనేటి తర్వాత బృందావన యాత్ర గురించి మనం ముచ్చటించుకున్నాం. ఇంకా మనకి ఆ తీర్థయాత్రలో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఎవరైనా భక్తులు సంప్రదించాలనుకుంటే ఖచ్చితంగా వద్దిపత్తి సత్సంగంలో జాయిన్ అవ్వగలరు ముందు, అప్పుడు మీకు దానికి సంబంధించిన వివరాలన్నీ తెలుస్తాయి.
ఇంకో ముఖ్యమైనది, పోలిసెట్టి హరిప్రసాద్ గారి కార్యక్రమం ఎప్పుడది? గుంటూరులో నెలలాళ్ల పాటు స్కాంద పురాణం, పద్మపురాణం ఫిబ్రవరి కాదు మార్చి చూడు ఒకసారి. వెంకటేశ్వర గారి దగ్గర ఉంటుంది, అది చాలా ముఖ్యమైనది.
గుంటూరులో శృంగేరి శారదా పీఠం ఉంది దృశ్యానికి, సంపత్ నగర్లో దాన్ని మన జగద్గురువులు శృంగేరి పీఠం వారి దగ్గర. కాకపోతే పోలిసెట్టి హరిప్రసాద్ గారు వారి తండ్రి గారు నిర్మాణం చేశారు. హరిప్రసాద్ గారు, పోలిసెట్టి హరిప్రసాద్ గారు అంటే టొబాకో మార్కెట్, ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? పరమ భక్తులు. గురువు గారికి 20 ఏళ్లుగా ఎన్నో పురాణాలు చెప్పిస్తున్నవారు. అక్కడ 18 పురాణాలు నా చేత మళ్ళీ చెప్పిస్తున్నారు. ఆడు జగద్గురువుల ఆశీస్సులు, ఇటువారి సంకల్పం. పద్మపురాణం మార్చిలో ఉన్నది,
సంపూర్ణ పద్మపురాణం మార్చి 9వ తారీఖు నుండి
గుంటూరులోనే ఉండిపోతాం. నెల్లాళ్ళు కూడా పూర్తి
30 రోజుల పాటు గురుదేవులు ప్రవచనం చేయనున్నారు. గుంటూరు వాస్తవ్యులందరూ అక్కడ లబ్ధి పొందొచ్చు. అంతకుముందు గురువుగారు అక్కడే సంపూర్ణ భాగవతం, సంపూర్ణ మహాభారతం, సంపూర్ణ బ్రహ్మాండ పురాణం, హనుమద్ వైభవం ఇవన్నీ విశేషంగా చెప్పి ఉన్నారు. ఆ తర్వాత రామాయణం కూడా చెప్పారు.
ఏప్రిల్లో అయ్యాక అప్పుడు సింగపూర్, కంబోడియా యాత్ర,
అలాగే సింగపూర్ లో భాగవత్ సప్తాహం ఉన్నది, కంబోడియా యాత్ర ఉన్నది. వీటన్నిటిలో పాల్గొనాలంటే ముందు మనం వద్దిపత్తి సత్సంగంలో జాయిన్ అయినప్పుడు మనకి కొన్ని విశేషాలు మనం ముచ్చటించుకున్నట్టుగా మనకి గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, దేహం ఉన్నంత వరకు సందేహం ఉంటుంది. అనేక ధర్మ సందేహాలు మనం ఈ ధర్మ మార్గంలో ఉన్నప్పుడు కలుగుతూనే ఉంటాయి. ఆ సందేహాలన్నీ నివృత్తి చేసుకోవాలంటే మనం గురువుగారి యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే వారి సత్సంగాన్ని ఫాలో అవ్వడం చేస్తే మనం అట్లీస్ట్ కొంచెం ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్ళగలుగుతాం. రేపటి కార్యక్రమం వివరాలు తెలుసుకున్నారు. దయచేసి వచ్చి అమ్మగారిని ఒక్కసారి వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా, భరత్ గారి దంపతుల్ని, అలాగే ముచ్చనరాజు గారి దంపతుల్ని. ఈరోజే మనం షష్టి పూర్తి గురించి ముచ్చటించుకున్నాం. గురు దంపతుల ఆశీర్వచనం అందరం తీసుకోవడం మనకి సర్వశుభకరం. పైగా ఇవాళ శుక్రవారం మహాలక్ష్మీ స్వరూపులు, నారాయణ స్వరూపులు ఈ గురు దంపతులు మనల్ని ఆశీర్వదిస్తారు.
మార్చి 9 నుంచి
శ్రీ రంగవేణి మాత గురువు గారికి సహజారిని, ప్రణవపీఠంలో అన్నపూర్ణేశ్వరి. ప్రణవపీఠంలో నిత్యం అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. ప్రణవపీఠం అనేది ఒక వైకుంఠం, మణిద్వీపం, అలాగే కైలాసం అని అనుకోవచ్చు మనం. కారణం, మొట్టమొదటి గురువుగారు శ్రీ లలితా పరాభట్టారికను స్థాపించారు అమ్మవారిని, శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి సమేతంగా. అప్పుడు అది మణిద్వీపం అయింది. ఆ తర్వాత కరోనా సమయంలో ఒక 11 అడుగుల సత్యధర్మేశ్వర బాణలింగాన్ని స్థాపించారు. ఆ విధంగా అది కైలాసమైంది. ఈ మధ్య కిందటి సంవత్సరం రమాసమేత శ్రీ సత్యనారాయణ స్వామిని స్థాపించారు. ఆ విధంగా అది వైకుంఠమైంది. ఇలా దినదిన ప్రవర్ధమానమై ప్రణవపీఠం విరాజిల్లుతోంది, అనేక ధర్మ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. మరొక ముఖ్య విషయం, మనం ఇందాక ధర్మవీరులను ముచ్చటించుకున్న ఈ ముగ్గురిని మొట్టమొదటిసారి ఆశీర్వదించి వారికి సన్మానం చేసింది గురువు గారే. సనాతన ధర్మ సంస్థాపక అనే బిరుదుని కూడా ఇచ్చి వీరి ముగ్గురిని వారు ఆశీర్వదించి వెన్నంటి ఉండి, ఆ తర్వాత అనేక గురువులు, అనేక మంది పీఠాధిపతులు వారి వెంటే ఉన్నారు. ఈ మధ్య వారికి దత్త బంధు అనే బిరుదు కూడా లభించడం చాలా సంతోషం. అది కేవలం గురువు గారి కటాక్షం అని మేము మనం అందరం భావిస్తూ ఉంటాం గురువు గారి శిష్యులుగా. కాబట్టి మనం అందరం ఈ షష్ఠి పూర్తి మహోత్సవాల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పాల్గొందాం, అమ్మవారి గురువు గారి ఆశీస్సును తీసుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వరుస క్రమంలో వచ్చి
హారతి మర్చిపోయారు. హారతి మర్చిపోయేది
దయచేసి ఇప్పుడు హారతి
నా మైక్
గురువు గారి
నా మైక్ 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 నా మైక్ ఏది నాన్న నా మైక్ ఏది తాతయ్య శాండిల్ గారు మైక్ మీరు తీసుకున్నారా లేదుగా? అయితే ఒకసారి అంటే మరి రోజు హారతి పాట మర్చిపోతే అది మరి దోషం కదా. చేతికిచ్చేయండి సార్. సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనసా, ఆ పన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనసా, ఆ పన్న శరణ్యుని హరిని, సన్నుతి చక్రధారీ కౌస్తుభారీ, చక్రధారీ కౌస్తుభారీ, పాపహారీ కృష్ణమురారీ, పాపహారీ కృష్ణమురారీ, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని, సన్నుతి మరులు గొలిపే సిరులు మేను, మరులు గొలిపే సిరులు మేను, నిలువబోవే మనసా, మరులు గొలిపే సిరులు మేను, నిలువబోవే మనసా, స్థిరము కాని ఇహ భోగముల పరము మరువకే మనసా, గోపబాలుని మురళీలోలుని, గోపబాలుని మురళీలోలుని, సన్నుతి చేయవే మనసా, ఆ పన్న శరణ్యుని హరిని, చక్రధారీ కౌస్తుభారీ, చక్రధారీ పాపహారీ కృష్ణమురారీ, పాపహారీ కృష్ణమురారీ, సన్నుతి చేయవే మనసా, ఆదిదేవుని పాదసేవా, ఆదిదేవుని పాదసేవా, భవపయోధికి నావా, ఆదిదేవుని పాదసేవా, భవపయోధికి నావా, పరమయోగులు చేరగగోరే పరమ పదవికి త్రోవా, శేషశాయిని మోక్షప్రదాయిని, శేషశాయిని మోక్షప్రదాయిని, సన్నుతి చేయవే మనసా, ఆ పన్న శరణ్యుని హరిని, చక్రధారీ కౌస్తుభహారీ, చక్రధారీ పాపహారీ కృష్ణమురారీ, పాపహారీ కృష్ణమురారీ, సన్నుతి చేయవే మనసా, ఆ పన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనసా,
గురువుగారు 2027 ఫిబ్రవరి నాటికి మాఘ మాసానికి క్రమాసమేత సత్యనారాయణ స్వామి ఆలయం భాగ్యనగరంలో నిర్మితం అవ్వాలని చెప్పి దివ్య సంకల్పం చేపట్టారు. పచ్చింది పురాణాల ప్రవచన మంటపం పక్కనే, దాని గురించి ఇప్పుడు భరత్ శర్మ గురించి చెప్పినప్పుడు చెప్పారు మనకి గురువు గారు. అనేక పురాణాల్లో చెప్పింది ఏంటంటే, మనం ఏ ఆలయానికి అయితే మనం మన యథాశక్తి మనకున్నంతలో సమర్పిస్తామో ఆ ఆలయానికి కట్టడానికి ఉపయోగించిన ఇసుక రేవుళ్ళు ఉన్నన్ని రోజులు మనం వైకుంఠంలోనో ఆ ఆలయ దేవత ఉన్న లోకంలోనో ఉంటాము అని ప్రతీతి. కాబట్టి రమాసమేత సత్యనారాయణ స్వామి ఆలయానికి యథాశక్తి మనం సమర్పించి ఆ అపూర్వ యజ్ఞంలో పాల్గొందాం, ఆలయ ప్రతిష్టలో పాల్గొని మనం తరిద్దాం. ఒక్క
నిమిషం తర్వాత మీరు వాళ్ళు ఎవరినైనా
అలాగే ఇందాక చెప్పినట్టుగా మార్చి 8వ తారీఖు నుండి ఏప్రిల్ 6వ తారీఖు వరకు గుంటూరులో పద్మ ప్రాణ ప్రవచనం ఉంటుంది. ఏప్రిల్ 16 నుండి మే 4 వరకు సింగపూర్ లో శ్రీమద్ భాగవత ప్రస్థానం కంబోడియా యాత్ర. మే 31 నుండి జూన్ 6 వరకు మధురా బృందావన యాత్ర. జూన్ 7వ తారీఖు నుండి 14 వరకు మరొక యాత్ర ఉన్నది, కానీ ప్రస్తుతం దానికి అందుబాటులో లేవు సీట్లు. తర్వాత జూన్ 22 నుంచి జూలై 27 వరకు ఇంగ్లాండ్ యూరప్ పర్యటన. ఈ అపూర్వ కార్యక్రమంలో అన్న ప్రసాదానికి సమర్పించుకోగలిగే భక్తులు భరత్ గారిని సంప్రదించవలసిందిగా ప్రార్థన. అదేవిధంగా ఈ రోజు అన్న ప్రసాదానికి సమర్పించిన వారు బాలకోటేశ్వరరావు గారు, శ్రీనివాసరాజు గారు, ప్రవీణ్ రామరాజు గారు. వారికి గురువు గారి మంగళాశాసనాలు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భరత్ గారిని సంప్రదించవలసిందిగా ప్రార్థన. నిన్న ఇవాళ వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ ఇంతమంది భక్తులు వర్షం ఉన్నప్పటికీ హర్షంతో గురువు గారిని దర్శించుకోవడానికి రావడం చాలా సంతోషం. మనం కృష్ణ భక్తిలో గురువు గారు మనల్ని అందరినీ ఓలలాడించారు.